38-39 వచనాలు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు.
నలభై మరియు 41 వచనం సిస్టర్ కృపా బెనర్జీ గారు ట్రైనింగ్ టీమ్ నుంచి వారు సమయం తీసుకోవాలి.
3 రాత్రింబగలు తిమింగిలపు కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్లు భూగర్భంలో ఉండును. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శన సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ సువర్ణరాజు గారు కాకినాడ కోఆర్డినేటర్ గారు 42 వచనం చదివి వినిపించండి.
విమర్శ సమయమైన దక్షిణ తీసుకురాని ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి ఆధారము నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
43-44 వచ్చిన బ్రదర్ జోగు శ్రీనివాస్ గారు సంగారెడ్డి కోఆర్డినేటర్ గారు.
బ్రదర్ ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్.
43-44 అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునను అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉంట చూసి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను.
45 వచనం బ్రదర్ ప్రసన్న కుమార్ గారు ఏలూరు కోఆర్డినేటర్. ఏలూరు కోఆర్డినేటర్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్. సమయం.
అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించిన నేను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ. 46-47 వచ్చిన సిస్టర్ మేరీ గ్రేస్ గారు సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను.
48-49 వచనంలో బ్రదర్ విజయ చంద్ర గారు మహబూబ్ నగర్ కోఆర్డినేటర్ గారు.
నా ప్రైజ్ లార్డ్. అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి జాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను.
థ్యాంక్ యూ. 50 వచ్చాం బ్రదర్ రాజా రమేష్ గారు ఏలూరు ఏలూరు సహవాసం
పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను. వందనాలు బ్రదర్.
వందనాలు బ్రదర్. ప్రైజ్. వాక్యం చదివి వినిపించిన సెలిటీ అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము నిన్నటి దినమున మొదటి రోజు బైబిల్ స్టడీని మనం నిర్వహించుకుని ఉన్నాము. 2వ రోజు బైబిల్ స్టడీలో ఉన్నటువంటి నియమాలను దయచేసి స్టడీ టీం వారు గమనించవలసిందిగా కోరుచున్నారు. మొదటి రోజు బైబిల్ స్టడీలో జరిగిన విషయాలు 5 నిమిషాలు మించకుండా ప్రస్తావించాలి. స్టడీ టీం నుంచి ఇచ్చిన ప్రశ్నలలో మొదటి రోజు బైబిల్ స్టడీలో చర్చించని ప్రశ్నలపై విధిగా చర్చించాలి. ప్రశ్నల అనంతరం సజీవవాహిని వ్యాఖ్యానం నుండి కీలక అంశములు స్టడీ లీడర్ ప్రస్తావించాలి. ఆ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్ గురించి తప్పగా మాట్లాడేటట్లు చూడాలి. సందర్భం అనగా ఏ ఏ పరిస్థితులు అక్కడ ఉన్నో గుర్తించాలి. ఇవ్వబడిన అధ్యాయం ముగింపులో అధ్యాయం ఎన్ని విభాగములుగా ఉన్నదో గమనించాలి, చెప్పాలి. ఆ పారాగ్రాఫ్ నుండి స్టడీ టీమ్ కి మొదట ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత అన్వయింపు, పర్సనల్ అప్లికేషన్ మాట్లాడేటట్లు చూడాలి. తదుపరి మిగిలిన సభ్యులకు అవకాశం ఇవ్వాలి. అన్వయింపు అనగా చదివిన వారు ఏం నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలి. ఇతరుల గురించి గాని అందరి గురించి కానీ మాట్లాడకూడదు. చివరిగా స్టడీ చేసిన వాక్య భాగం బట్టి ప్రభువును స్తుతించి బైబిల్ స్టడీని ముగించాలి. మహేష్ అన్న ప్రయత్నంలో అన్న నిన్న జరిగిన రివ్యూ ఏమన్నా జ్ఞాపకం చేసుకోమంటారా? థ్యాంక్ యూ సోదరుల. నిన్న జరిగిన ఈ వాక్య భాగంలో నుంచి నిన్న జరిగిన మనము బైబిల్ స్టడీ చేసిన కొన్ని అంశాలను ఫాస్ట్ గా రివ్యూ చేస్తాను. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తాను. మనకు ఇవ్వబడిన వాక్య భాగంలో నుంచి మొదట మనకు వచ్చినటువంటి మనం డిస్కస్ చేసినటువంటి మొదటి రెండు వర్షాల నుంచి సూచక్రియగా అనగా ఏంటి అన్న ప్రశ్న మనం డిస్కస్ చేశాం. అది సూచక్రియ అనగా సాధారణ విషయం కాదు, మానవులు చేసేది కాదు, కనుల ఎదుట మనుషులు చూస్తుండగా చేసే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం అని చెప్పేసి మనం చూసాం. రెండవ ప్రశ్నగా వ్యభిచారులు పరిశీల శాస్త్రులు సూచక్రియ అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా కోపంతో వ్యభిచారులైన చెడ్డతరమని ఎందుకు అని సంబోధిస్తూ అన్నాడు అన్న మాటకు చెడ్డతరం అంటే అవిశ్వాసులని. ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేయబడినాయి, అయినా వారు విశ్వసించట్లేదని. వ్యభిచారులైన చెడ్డతరం అన్నప్పుడు దేవునితో కాక ఇతరులతో సంబంధం కలిగి ఉంటామని, ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని సాధారణ అనుసరిస్తున్నాను దేవుని కాదని, ముయి చాలీస్ అనే మత అనే గ్రీక్ పదం నుంచి తీసుకోబడినటువంటి అర్థం మత సంబంధమైన ఆచారాలతో మాత్రమే నిండిపోయి వాటిని వెంబడిస్తూ దేవుని తృణీకరించడం అనేది మనం చూసాం. యేసుక్రీస్తు భర్త అయి ఉండగా, ఇశ్రాయేలు భార్య అయి ఉండగా వారి మధ్య ఉన్న సంబంధం కాక ఇంకొక సంబంధం, ఆధ్యాత్మికంగా వేరొక సంబంధం కలిగి ఉన్నామని చెప్పేసి మనం చూసాం. ఆధ్యాత్మికంగా దేవుడికి ద్రోహం చేసిన వారు ప్రభువును అర్థం చేసుకోకుండా అర్థం చేసుకొని తరం అని చెప్పేసి మనం చూసాం. మరియు విమర్శ దినమున నినివే వచనస్థులు ఈ తరము వారితో ఏ విషయంలో నేరస్థాపన చేస్తారు అన్న మాటను అనే ప్రశ్న మన దగ్గర రాబడింది. యోనా చెప్పిన మాటను నినివే వారు విని నమ్మారు, కానీ ప్రభువు చెప్పినా కూడా, ప్రభు ప్రత్యక్షతలో ఉండి చెప్పినా కూడా ఈ తరం వారు నమ్మలేదు కాబట్టి నినివే ప్రజల వారు నేరస్థాపన చేస్తారు అని చెప్పి చూసాం. నేరస్థాపన అంటే నేరారోపణ, రైజ్ అప్ టు జడ్జ్మెంట్, కండెమ్నేషన్ అని చూసాం. అందులో సబ్గా దేవుడు కదా తీర్పు తీర్చేది, ఇతర ప్రజలు తీర్పు తీరుస్తారా, నినివే వారు కూడా తీర్పు తీరుస్తారా అన్న మాటను, దే రైజ్ విట్నెస్ టు జడ్జ్మెంట్ అని చెప్పేసి మనం చూసాం. వారు సాక్షులుగా ఉంటారు, ఆరోపణ చేస్తారు అని చెప్పేసి మనం చూసాం. అయితే పూర్వం చనిపోయిన వారు ఎప్పుడున్న వారు చేసినవి చూస్తారా అని ఒక ప్రశ్న మనము డిస్కస్ చేద్దాం. వారు ఇప్పుడు చూడరు, ఆ తరం వారు ఆ విమర్శ దినమున ఏ తరం వారు ఏం చేశారు, గ్రంథాలు విప్పబడుతున్నప్పుడు తెరవబడుతున్నప్పుడు అవి వారిపై నేరారోపణ చేయటానికి ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. ఇజ్రాయెల్ నకు చాలా దూరం నుంచి వచ్చిన స్త్రీ సలమోను జ్ఞానం గురించి తను తెలుసుకోవడం వచ్చినప్పుడు, సలమోను కంటే గొప్పవాడు ఉండి వారికి బోధిస్తున్నప్పుడు ఆశ్చర్య అక్కడ క్రియలు చూపిస్తున్నప్పటికీ యేసుక్రీస్తును వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి విమర్శ వారు నేరారోపణ చేస్తారు పూర్వం చనిపోయిన వారు ఇప్పుడున్న వారిపై ఈ తరం వారిపై నిర్రూపణ చేస్తారని చెప్పేసి మనం చూసాం. 43-44 కొంతవరకు మనం డిస్కస్ చేసాం, ఇంకా డిస్కస్ చేయవలసింది. అందులో 3 ప్రశ్నలు మనకు రేజ్ చేయబడ్డాయి. అపవిత్రాత్మకు విశ్రాంతి అవసరమా? అది మొదటి ప్రశ్న. అది నీరు లేని చోట్ల మాత్రమే ఉంటుందా, నీరు ఉన్న చోట ఉండదా అని 3 ప్రశ్నలు మనకు రేజ్ చేయబడ్డాయి. అయితే నీరు అనే మాటను మనం కీర్తన 1:3 నుంచి నీటి కాలంలో ఎవరు నాటబడినది అంటే వాక్యానికి ఆపదిస్తూ మనం కొన్ని విషయాలు చూసాం. ఎఫెసీ 5:1 జీవక స్నానము చేత పవిత్ర పరచుకున్న మాటను మనం చూసాం. పరిశుద్ధాత్మను నీటితో పోల్చి నీటి జలములు అని పోల్చినట్టుగా మనం చూసాం. అయితే అక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి విశ్రాంతి వెతుకుచు నిల్చేట్ల నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని ఆ ఇల్లుని ఒక కుటుంబంగా తీసుకోవాలా, లేకపోతే ఇల్లు గాని తీసుకోవాలా, లేకపోతే హృదయంగా తీసుకోవాలా అంటే అది హృదయంగా తీసుకోవాలని ఏ వ్యక్తి హృదయంలో వాక్యం చేత నింపబడదో లేకపోతే వాక్యం ఉండదో ఆ వ్యక్తిని సాధన ఆవరిస్తుందని కొంతవరకు మనం డిస్కస్ చేసాం. అయితే ఈ ప్రశ్న దగ్గర మనం ఆగిపోయి ఉన్నాం. ఊర్చి అమర్చి యునుట అనేది ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మనకు ప్రశ్న రేజ్ చేయబడింది. సో ఈ ప్రశ్న దగ్గర మనం స్టాప్ చేసామన్న. అయితే విశ్రాంతి అంటే అది రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతి అయినప్పటికీ సాధన పనిచేస్తుందా, డిస్కషన్ కూడా మన దగ్గర రేజ్ అయింది. మనం ఈ పాయింట్ దగ్గర మనం డిస్కస్ చేయవలసింది అన్న.
ప్రార్థన చేసుకుందాం. బైబిల్ స్టడీ నిర్వహిస్తున్న రూఫస్ కొందనారు, స్టడీ టీమ్ గా ఉన్న 8 మందికి కూడా వందనారు, ఆహ్వానం తెలియజేస్తున్నారు. అట్లాగే పార్టిసిపెంట్స్, ఉదయకాలపు బైబిల్ స్టడీకి వచ్చిన వారందరూ కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, మమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ మీ పాదాల దగ్గరికి వచ్చాం. ఈ దినానికి కర్త మీరు, మా జీవానికి కర్త మీరు. ప్రభా, మీరెంతైనా స్తుతినందదగిన వారు. మా ప్రభు, మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి బైబిల్ స్టడీ విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, ఈ వేదిక ద్వారా అన్ని సహవాస నాయకులతో వరట్ల వాక్యాన్ని ఆలోచించగలుగుతున్నారు తండ్రి. మేము నేరుగా కలవడానికి కూడా ఇచ్చిన అవకాశానికి మీకు వందనాలు. నేడు బైబిల్ స్టడీ టీమ్ గా ఉన్న నీ బిడ్డలు సురేష్ నిర్బలపరచండి, కృపాన్ని నిర్బలపరచండి, సువర్ణరాజును బట్టి, శ్రీను బట్టి ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి, మేరీ గ్రేస్ గారిని జ్ఞాపకం చేసుకోండి, విజయ్ బ్రదర్ మీరు బలపరచండి, రాజా రమేష్ బలపరచండి, రూఫ్లస్ బలపరచండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా సంభాషణ మేలుకరంగా, ప్రయోజనకరంగా, వాక్యాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకునేటట్లుగా తండ్రి మిగతా వాళ్ళకు కూడా దీవెనకరంగా మీరు ఉంచండి. సమయాన్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో రాయించారు, ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు మనం సహవాసంలో ఉపవాస ప్రార్థనలు కలిగి ఉన్నాం. మీరు దాని కొరకు సిద్ధపడాలని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 2 గృహ దర్శనాలు ఏలూరు జిల్లా, అట్లాగే NTR జిల్లాలో కలిగి ఉన్నాం. బందోబస్తు వల్ల వార్షిక ఆరాధనలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. 2 పరిచయ కొరకు కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నారు. చాలా చక్కగా రూఫస్ రివ్యూ చేశారు. మనం 38 నుంచి 42 వరకు డిస్కషన్ కంప్లీట్ చేసాం. 43 నుంచి 50 వరకు డిస్కషన్ కంప్లీట్ చేయాలి. అట్లాగే ఈరోజే మనం అధ్యాయం చివరిలో ఉన్నాం కాబట్టి సెక్షన్స్ మీద మాట్లాడతాం, అప్లికేషన్స్ మాట్లాడతాం, త్వరగానే మనం ముగించుకోవడానికి ట్రై చేయాలి. ఈరోజు చివరిలో ఉన్నాం కాబట్టి ఒకసారి 38వ వచనం 39 సహోదరుడు సురేష్ కానిస్టేబుల్, అట్లాగే 40, 41 వచనాలు కృపా బెనర్జీ, 42 హెడ్ కానిస్టేబుల్ సువర్ణరాజు, మీ ముగ్గురు మీ వాక్య భాగాల్లో ఏమైనా మీరు స్టడీ చేసిన విషయాలు చెప్పాలనుకున్న విషయాలుంటే చెప్పచ్చు. ఏమన్నా డౌట్లున్నా మీరు అడగొచ్చు. ఆల్రెడీ అయిపోయింది, నాకు తెలిసి అవసరం లేదనుకుంటున్నాను. అయినా ఒక మాట ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పండి, డౌట్స్ ఏమన్నా ఉంటే రేజ్ చేయండి, లేకపోతే మనం 43వ వచనం నుంచి ముందుకు కొనసాగుతాం.
యోనా 3 రాత్రింబగలు చేప కడుపులో ఉన్నాడు, అట్లాగే మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబగలు భూగర్భంలో ఉంటాడు అన్నారు కదా ప్రభు. యోనా చనిపోయాడు అని అనుకుంటున్నాను అన్న, చనిపోలేదు అన్నారు, ఎట్లా నాకు అర్థం అవ్వలేదు, అది కొంచెం క్లారిఫికేషన్ కావాలన్నా.
ఎవరైనా బెనర్జీకి, కృపా బెనర్జీకి హెల్ప్ చేస్తారా? తను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైన అనుకుంటున్నాను, దాని మీద మాట్లాడచ్చు.
చేప కడుపులో ఉన్నప్పుడు ప్రార్థించినట్లుగా ఉంది కదా సార్, చనిపోలేదు కదా సార్,
ఎక్కడుంది? విజయ్ ఎక్కడుంది?
చనిపోయినట్లు కూడా లేదు కదా సార్. అక్కడ
ప్రశ్నకు మరొక ప్రశ్న కొన్నిసార్లు సమాధానం అవుతుంది. ప్రశ్నకు సమాధానం లేనప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంది, దాన్ని ఏమన్నా అఫోర్డ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? మీరు
సార్, యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది సార్. ఆయన మత్స్యము ఆయన మింగినట్టుగా గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించిండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను. 2వ అధ్యాయం 1వచనం సార్, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించాను అని ఉంది సార్. సార్ అక్కడ యేసు ప్రభుకు యోనాకు సూచన ఒకటే సార్, మత్స్యం కడుపులో 3 రోజులు ఉన్నాడు, ఆయన చనిపోలేదు, ఆయన ప్రార్థన అంగీకరించి దేవుడు ఆయనను తిరిగి మత్స్యముకు ఆజ్ఞాపించినప్పుడు అది ఆయనను బయటకు తీసుకొచ్చి వదిలేసినట్టుగా ఉంది సార్. యేసు ప్రభు కూడా చనిపోయాడు కానీ తిరిగి లేచాడు అనే దానికి సూచనగా చెప్పబడిందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
కృప చాలా స్పష్టంగా యోనా గ్రంథంలో ఆయన బ్రతుకున్నట్టుగా రాయబడితే నువ్వెందుకు ఆయన చనిపోయాడు అని పట్టుబడుతున్నావు, నాకు అర్థం కాదు. మాట్లాడతావా
అన్న? అదే యోనా 2:6-7లో కూడా ఈ మాటలున్నాయన్న, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోకి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు, కూపములో నుండి నా ప్రాణము నాలో మూడ్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. మరి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలన్నా?
ఎవరైనా మాట్లాడుతారా? కృపా కొన్ని వాక్యాలు కోట్ చేస్తూ ఆ వాక్యాల ప్రకారంగా ఆయన చనిపోయాడు అని అంటారు
సార్. 10వ వచనంలో ఉంది సార్, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసను అంది సార్. ఆయన ఆ సిస్టర్ గారు చదివిన దాంట్లో 9వ వచనంలో కూడా ఉంది కదా సార్, నీ పరిశుద్ధాలను నేను మనవి ఆయన మనవి చేసుకున్నప్పుడు నా ప్రాణాన్ని రప్పించి ఉన్నావు, పైకి రప్పించి ఉన్నావు, నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు అనింది సార్. ప్రాణం పోయింది అని లేదు కదా సార్, అంటే అంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా ఆయనను బయటికి వేశాడు అన్నారు సార్.
చాలా స్పష్టంగా వాక్యంలో ఆయన చనిపోలేదని ఉంది, ఆయన చనిపోయాడు అని ఆవిడ పట్టుబట్టి అడుగుతా ఉంటే తన పర్సనల్ ఒపీనియన్. అది పైగా ఏమంటామంటే ఆయన సముద్ర గర్భంలో ఉన్నాడు, తిమింగల కడుపులో ఉన్నాడు, బయటికి రావడానికి ఛాన్స్ లేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అట్లాంటి పదజాలం అక్కడ ఉంది. ఆయన బతికే ఉన్నాడు, 3 దినాల తర్వాత సముద్రం మత్స్యం కట్టేసింది, భూమి మీదకి వచ్చాడు, మరలా ఆయన తరిశీలికి వెళ్ళినవాడు నేనేవేకి వెళ్ళాడు, అవన్నీ ఉన్నాయి. మేబీ ఇక్కడ క్రైస్తవ విరోధులు 3 దినాలు యోనా చనిపోలేదు, అలాగే యేసయ్య కూడా 3 దినాలు చనిపోలేదు అని యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని నిజం కాదు అని చెప్పడానికి ఈ వాక్యాన్ని ట్విస్ట్ చేస్తారు. మనం ఇక్కడ యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులు ఎలాగుండెను అన్న కాడ 3 దినాలు అన్న దాన్ని ప్రధానంగా తీసుకోవాలి తప్ప ఆయన సముద్రం గడుపులో బ్రతుకున్నాడా చనిపోయి ఉన్నాడా అన్నది చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. 40వ వచనం ప్రకారంగా 3 దినాలు ఉన్నట్టుగానే 3 దినాలు యేసుక్రీస్తు ప్రభు శరీరం భూగర్భంలో ఉంటుంది, 3 దినాలు మనం తీసుకుంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. దీని మీద అంత డిస్కషన్ అక్కర్లేదు, ఇంకా చాలా డిస్కస్ చేస్తూనే ఉన్నాయి. ఇంకేమన్నా మాట్లాడతారా? రైట్. ఇంకేమో లేకపోతే 43, 44 శ్రీనివాస్ వాక్య భాగంలో నుంచి నిన్న మాట్లాడడానికి స్టార్ట్ చేసి ఆపాం. ఇక్కడ శ్రీను నీకేమైనా డౌట్లు ఉన్నాయా? నిన్న నాకేం డౌట్ లేవు, నేను క్లియర్ గా ఉన్నాను, మీరు ప్రశ్నలు అడగాను నేను సమాధానం చెప్పగలుగుతాను అని తను అన్నాడు. తను కానీ స్టడీ టీం కానీ చెప్పగలుగుతారు కాబట్టి 43, 44 వచనాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి.
సార్ నాకు ఒక డౌట్ సార్ అడగచ్చా సార్?
అడగండి.
సార్ ఆ పవిత్ర ఆత్మ బయటికి వెళ్లి ఖాళీగా ఉన్న హృదయంలోకి వస్తుందని నిన్న చెప్పారు కదా సార్? అప్పుడు మనం బయట అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు ఒక వ్యక్తి గట్టిగా కేకలేయడం, ఊగడం అలాంటివి చేస్తారు కదా సార్? ఒక అపవిత్ర ఆత్మ ఉన్నప్పుడు అలా ఉంటే 7 దయ్యములు ఆ వ్యక్తిలోకి ప్రవేశించినప్పుడు ఇతను అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తి అని మనము ఫిజికల్ గా చూసి చెప్పగలమా? లేకపోతే అది ఎలా మనం తెలుసుకోవచ్చు సార్? అవి చెడ్డ దయ్యాలు 7 వస్తాయి అనేది కొంచెం క్లారిటీ కావాలి
సార్. మేరీ గ్రేస్ గారు అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 7 దయ్యాలు, 1 దయ్యం ఉంటేనే ఊగిపోతారు, 7 దయ్యాలు ఉంటే ఏమైపోతారు అని అడుగుతున్నారు. ఏమైనా మాట్లాడతారా? స్టడీ టీమ్, అట్లాగే చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్ కూడా మీరు మాట్లాడచ్చు.
అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభువారు ఇక్కడ ఒక పారబుల్ చెప్తున్నారన్న అదృష్టతరం కోసం ఈ 43 వర్డ్స్ నుంచి. అయితే సిస్టర్ అడిగినట్టు ఒక దయ్యం ఉంటేనే అలా అలా ఉన్నారు, 7 ఉంటే అంటే 7 అన్నది ఇక్కడ లిటరల్ గా 7 కాదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కంప్లీట్నెస్ అని చెప్తున్నారు. తర్వాత ఒక మనిషిని ఆ అపవిత్రాత్మ వదిలిపోయింది, అదే పోయింది మళ్ళీ అదే వచ్చింది. మనం ఇదివరకు చూసిన దగ్గర ఏమో మనం యేసుప్రభు వారు ఎల్లగొట్టడం జరిగింది. సో ఇది పారబుల్ కాబట్టి పారబుల్ గా చూస్తేనే బాగుంటుంది తప్ప ప్రతి అక్షరానికి అర్థం చూస్తే బాగోదేమోనని అనిపిస్తుంది అన్న. తర్వాత నీరు లేని చోటు అంటే నీరును వాక్యంగా కూడా తీసుకున్నారు, కానీ ఇక్కడ వాక్యంగా అది సరిగ్గా సరిపోదేమో అని అనిపిస్తుంది అన్న. నిజంగా నీరు లేని చోటు అంటే అది హ్యాపీగా ఉండాలి కదా, మళ్ళీ ఎందుకు రెస్ట్లెస్ గా వెనక్కి వస్తుంది అనేది నా ప్రశ్న.
నిన్న నీరు లేని చోట్ల అన్న కాడ సంగారెడ్డి కోఆర్డినేటర్ శ్రీనివాసు తను తీసుకున్నాడు వాక్యము అని అనుకుంటున్నాడు సార్. అయితే సార్ అలా అనుకోవడానికైనా ఏమన్నా బేస్ మాట్లాడని చెప్పి ఆయన్ని గైడ్ చేయడానికి మాట్లాడాను తప్ప మనమేమి దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. నీరు లేని చోట్ల అంటే వాక్యం లేని చోట్ల, పరిశుద్ధాత్మ దేవుడు లేని చోట్ల అని తీసుకోవడానికి స్కోప్ ఉంది, వాక్యాధారం ఉంది కాబట్టి అని అన్నాము. అది రైట్. ప్రశ్న ఏంటంటే మీరు ప్రశ్న మీద మాట్లాడితే బాగుంటుంది. 7 దయ్యాలు, అంటే ఏడు దెయ్యాలేనా? అది కాదు ప్రశ్న. ఒక దెయ్యం పడితేనే ఊగిపోతారు, ఏడు దెయ్యాలు పడితే ఏమైపోతారు, వాళ్ళు ఏమన్నా మనం గుర్తుపట్టగలుగుతామని అడుగుతున్నారు. దాని మీద మాట్లాడండి. ప్రశ్న విధానం మాట్లాడతారా? శ్రీను నువ్వేమన్నా మాట్లాడతావా? నీ వాక్య భావం
సార్. సార్ నీరు కోసం అడుగుతున్నారు సార్. నీరు అంటే వాక్యంతో పోల్చుకున్నాం సార్. అయితే ఎగ్జాంపుల్, ఒక చెట్టు పెరగాలంటే నీరు ఎంతో
ప్రాముఖ్యత. మ్యూట్ లో పెట్టుకో. నేను ఏం అడిగాను, ఏం మాట్లాడుతున్నా? రిపీటెడ్గా అడుగుతా ఉన్నా, మళ్ళా మన మొదటికి వెళ్ళా
సార్.
ఒక దెయ్యం పడితేనే ఊగిపోతారు కదండి, ఏడు దెయ్యాలు పడితే అలాగే ఊగిపోతా ఉంటారా, ఎట్లా కనిపిస్తారని అడుగుతున్నారు ఆవిడ. ఆవిడ అడిగే ప్రశ్న ఒకటి, కృపా చెప్పేది ఒకటి, మరి నువ్వు చెప్పేది ఒకటి. త్వరగా అవగొడదాం ప్యాసేజ్ అని చెప్తేనేమో మరలా మీరు మొదలుకు వచ్చారు. ఆ ప్రశ్నల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అడిగిన దాని మీద పాయింట్ కి డైరెక్ట్ గా మాట్లాడండి.
అన్నా వందనన్నా.
సురేష్
అన్న, యాక్చువల్లీ అపవిత్రాత్మ పట్టడం అంటే ఊగిపోవడం ఇది చేయడం అది కాదన్నా. అపవిత్రాత్మ పట్టడం అంటే ఆ ఈవిల్ స్పిరిట్ కి సంబంధించిన కార్యాలన్న, అంటే దేవుడికి అయిష్టమైనవి, వాక్యానికి వ్యతిరేకమైనవి, అన్గాడ్లీగా జీవించడం అన్న. అది ఒకటి పోయిన తర్వాత ఇంకా మరి ఏడంటే ఇంకా దాంతో ఇంక్లూడ్ చేసి మరి ఇంకో ఏడు అపవిత్రమైన సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు అట్లా అన్న. నేను ఊగిపోవడం గురించి అది కాదనుకుంటున్నానన్నా.
బాగుంది. అంటే బైబిల్లో ఆ ఊగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? నువ్వు కాదనుకుంటున్నావు, బాగుంది, కానీ కొన్ని ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? అమాటే మీరు మాట్లాడచ్చు. రవి మంచి ధ్యానించి ఏమంటారంటే, కోపం ద్వేషం వాటి స్వభావం ప్రవర్తనలో కనపడుతుంది, ఏడు దెయ్యాల స్వభావం లక్షణాలు వ్యక్తపరుస్తారు అని అంటారు. సాధారణంగా దెయ్యాలు మనుషులు ఉండటం అన్న దగ్గర నేను దెయ్యాన్ని, నాలో ఏడు దెయ్యాలు ఉన్నాయి అని అరవడం కరవటం అట్లాంటివి మాత్రమే కనిపిస్తాయి అని అనుకోవడానికి వీల్లేదు. చీకటి కార్యాలు, సాతాన కార్యాలు, దుష్ట కార్యాలు, దైవిక విరుద్ధమైన కార్యాలు కనబడతాయని సురేష్ అంటాడు. ఇంకేమైనా మాట్లాడతారా?
అన్న పేజ్లో
ఫస్ట్
అన్న రెండు కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత కలిగేసిన గ్రుడ్డితనాన్ని కూడా అపవిత్రాత్మ కార్యంగా మనము చేసుకోవచ్చు. సో అప్పుడు అపవిత్రాత్మ అంటే దయ్యం పట్టింది కాదు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇది నా క్వశ్చన్.
మరలా అన్ని ప్రశ్నలు రిపీట్ చేయరు ఫస్ట్. నువ్వు రెండో గురించి 4:4 కోట్ చేసి సమాధానం చెప్పాలనుకుంటున్నా, ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నారా?
అన్న ప్రశ్న ఉందన్న నాకు, లోక సంబంధమైన యుగ దేవత కలిగేసిన గ్రుడ్డితనం అనేది అపవిత్రాత్మ యొక్క కాన్సిక్వెన్స్ గా తీసుకోవచ్చా? ఎందుకంటే అపవిత్రాత్మది యాసజ్ గా ఫిజికల్ గా అర్థం చేసుకునే దానికంటే ఈ కాంటెక్స్ లో శోధన గానో అక్కడ కడపటి స్థితి అని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఒక శోధన గానో దాని కాన్సిక్వెన్సెస్ గానో ఆలోచిస్తే బాగుంటుందేమో అని డౌట్ ఉందన్న నాకు.
రెండో కొరింది 4:4 మనోనేత్రాలకు గుడ్డితనం కలగ చేయడం అది కూడా అపవిత్రాత్మ కార్యంగా తీసుకోవచ్చా? అది ఇది ఒకటేనా అని కూడా రూపస్ అంటాడు. రెండు ప్రశ్నల మీద మీరు మాట్లాడవచ్చు, స్టడీ టీమ్ మాట్లాడవచ్చు, పార్టిసిపెంట్ మాట్లాడవచ్చు. చేస్తామండి గారు. ఇక్కడ
సార్ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గెరాసేన్ల దేశంలో ఆ సేన అనే దయ్యంలో వ్యక్తి తన ప్రవర్తన బట్టి మనం గుర్తుపట్టవచ్చు సార్. అతనిలో అనేక దయ్యాలు ఉన్నాయి కాబట్టి తను తను కంట్రోల్ చేసుకోలేదు.
విజయ్ విజయ్ అది తన సిస్టర్ అడుగుతుంది, అదే అన్ని సందర్భాల్లో అలాగే ఉంటారా, ఒక ఊగిపోతా ఉంటారా అని అడుగుతున్నారు. అవును అని అంటావా, కాదు అంటావా, ఏమైనా చెప్తావా?
అన్ని సందర్భాల్లో అట్లా ఉండదు సార్.
అన్ని సందర్భాల్లో ఉండరు అట్లాగా. అన్ని సందర్భాల్లో సాధారణంగా దయ్యం పట్టిన వాళ్ళు కొనే ఉంటుంది, ఊగిపోడు లేకపోతే దేని అర్థం చేసుకోవచ్చు?
కొంతమంది ఏమో అంటే ఆ వైలెన్స్ చూపిస్తారు సార్, కొంతమంది ఏమో ఆ వైలెన్స్ కనబడకుండానే వారి యొక్క శరీర క్రియలను బట్టి అపవాది చేత నడిపించబడుతున్నట్లుగా కనిపిస్తారు సార్ మనకు.
కొంతమందిలో వైలెన్స్ కనిపిస్తుంది, కొంతమందిలో వైలెన్స్ కనిపించదు కానీ క్రియలు కనిపిస్తాయి. అదే కామన్ గా ఈ వ్యక్తిలో దెయ్యం ఉన్నాడు అని చెప్పడానికి ఏమైనా కామన్ ఏమన్నా సింప్టమ్స్ ఉంటాయా అని అడుగుతున్నా. ఎవరైనా మాట్లాడచ్చండి
అన్న. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే అవిశ్వాసం గురించి, దేవుణ్ణి నమ్మకపోవడాన్ని బట్టి మాట్లాడుతూ సూచిక్రియలు అడుగుతున్నారన్న దాన్ని బట్టి మాట్లాడుతూ ఇదంతా మాట్లాడుకుంటూ వచ్చారన్న. ఈ అవిశ్వాసం అన్నది, దేవుణ్ణి నమ్మకపోవడం అనేది, అది అపవిత్రాత్మ పట్టిన వారిగా మనం తీసుకోవచ్చన్న.
కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు నమ్మట్లేదు, శోధిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఇది అన్ని సందర్భాల్లో కనబడుతుంది అని సురేష్ అంటాడు. విజయ్ కొత్తగూడెం, దేవుని కార్యాలకు విరుద్ధంగా ఉంటారు వాళ్ళు అంటాడు. శామ్యుయేలు, ప్రభు పరిచర్యకు అడ్డుపడతారు అని అంటున్నారు. రైట్, మీకేమన్నా మేరీ గ్రేస్ గారు మేమేమైనా క్లారిటీ ఇవ్వగలిగామమ్మా?
సార్
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రూపశ్రీ మాట అంటున్నాడు, మనం 2 కొరింథీయులు 4:4 ఉన్నట్టుగా మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేయడం దయ్యం పట్టడంగానే తీసుకోవచ్చా అని అడుగుతున్నాడు. ఏమన్నా మాట్లాడతారా
అన్న? గుడ్డితనం కలగజేయడం మాత్రమే అది దెయ్యం పట్టడంగా తీసుకుంటే, ఆ గుడ్డితనం కలగజేసి ఆ గుడ్డితనంలో ఏదన్నా చేసి ఏ పనులైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే అప్పుడు తీసుకోవచ్చన్న. గుడ్డితనం కలగజేసి అట్లా ఏం చేయకుండా అట్లా కామకున్నంత మాత్రం తీసుకోవడానికి వీల్లేదని అనుకుంటున్నాను అన్న నేను. అంతే,
గుడ్డితనం కలగజేస్తే వాళ్ళు ఏమైనా చేస్తేనే దెయ్యం ఉన్నట్టు, ఏమి చేయకపోతే ఆ బ్లైండ్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ డెవిల్ పొజిషన్ అంటాడు. ఇంకేమైనా మాట్లాడతారా? రూతి గారు అంటారు, ఆవలిస్తూ ఉంటారు, చూపులు తేడాగా ఉంటాయి, ఒక్కోసారి ఇంట్లో వారిని కొడుతూ ఉంటారు, ఏదో దాని ఏమంటారు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంది ఆవిడకి. అట్లా అలాగే ఉంటారా, అలా కూడా ఉంటారు అన్నది కొంచెం మనం ఆలోచిస్తున్నాం. చాలాసార్లు దెయ్యం పట్టిన వాళ్ళు ఊగిపోరు. నేను బలంగా నమ్మేది దెయ్యం పట్టిన వాళ్ళు ఊగిపోయిన వాళ్ళు దెయ్యం ఉందని చెప్పరు, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసే క్రియలు దెయ్యాలు పట్టాయని మనకు అర్థం అవుతుంది. నేను కొంచెం జనరలైజ్డ్గా అలా అడుగుతాను. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోని వారు అందరిలో దెయ్యం ఉంటుంది, దెయ్యం పట్టింది అని మనం అనుకోవచ్చా? ఇది ఒక మాట్లాడచ్చు. బాగా చదువుకొని బాగా తెలివితేటటువంటి రాజమౌళి లాంటి డైరెక్టర్లు బాగా డబ్బులు సంపాదిస్తూ జనాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, క్రికెట్ స్టార్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఎక్కడ దెయ్యం పట్టినట్టు కనబడదు. కానీ వాళ్ళు తీస్తున్న సినిమాలు వెనకాల ఉద్దేశం మాత్రం దెయ్యం కార్యాలు నెరవేరుతూ ఉంటాయి, వాళ్ళు దాన్ని తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళు కూడా దెయ్యం పట్టింది అనుకోవచ్చా? ఏమన్నా మీ ఒపీనియన్ చెప్తారా? దీనికి బైబిల్ రిఫరెన్స్ ఉండవు, మీ అభిప్రాయం చెప్పచ్చు
అన్న. అనుకోవచ్చన్నా అపవిత్రాత్మ పట్టిందని అనుకోవచ్చన్నా?
రాజమౌళికి అపవిత్రాత్మ పట్టింది అని అంటాడు. అట్లాగే సినిమా యాక్టర్లు, బిజినెస్ స్టార్లు, క్రికెట్ స్టార్లు వీళ్ళందరూ చాలా తెలుగు అనుకో, వీళ్ళందరినీ మనం దేవుని సంబంధులు కాదు అని మనం ఎరుగుతాం.
వాళ్ళ సాతాన సంబంధులే, వాళ్ళ దెయ్యం పట్టింది కాబట్టి అలాంటి సినిమాలు చేస్తున్నారు. విగ్రహ పూజలు కట్టే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఈ రీసెంట్ గా కాంతారట్టు ఏదో గ్రామ దేవతను ప్రమోట్ చేసే మూవీ వచ్చింది. అది సాతాను తన వైపు తిప్పుకునే పన్నాగం, వాళ్ళని వాడుకుంటున్నాడు అని కూడా అనుకోవచ్చు అని అడుగుతున్నాను. మీ అభిప్రాయం చెప్పచ్చు.
సార్ ఖచ్చితంగా వాళ్ళని వాడుకుంటున్నట్లే సార్.
అంటే వాళ్ళలో ఉంటాడు అనుకోవచ్చా, వాళ్ళని ఏమన్నా జస్ట్ బయట నుంచి వాడుకుని వదిలేస్తాడు అనుకోవచ్చా? వాళ్ళలో ఉంటాడు దెయ్యం, వాళ్ళ దెయ్యం చేత నడిపించబడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే అప్పుడు మాత్రం వాడుకొని మళ్ళా వదిలేసి నా పని అయిపోయింది అనుకుంటాడు అనుకోవచ్చా?
వాళ్ళలో ఉండి ఆపరేట్ చేస్తాడు కాబట్టి వాళ్ళు అంత ఈజీగా గాస్పల్ ని నమ్మరు కదా సార్.
చాలా కష్టం వాళ్ళు గాస్పల్ నమ్మటం. అనుకోవచ్చు అంటున్నారు ప్రదీప్ వరంగల్ 100% అంటాడు, ఉపేంద్ర ఎస్తారంటాడు, శామ్యుల్ ఎస్తారంటాడు, అందరూ అవునండి. వీళ్ళందరిలో దెయ్యాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఊగిపోవడమే కాదు, వాళ్ళు దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు, చాలా తెలివైన కనబడుతున్నారు అని అభిప్రాయపడుతున్నారు. బాగుంది, మాట్లాడతావా అమ్మా కృప?
అన్నా అయితే వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళు చేస్తున్నారన్నా, అది అపవాది వాడు కూడా వాడుకుంటున్నాడు అనుకోవాలి. కానీ వాళ్ళ లోపల ఉండి వాళ్ళు చేయాలి అనుకుంది వాళ్ళు, వాడు ఒప్పెస్ చేసి అపవాది చేయాలి అనుకుందే వాడితో చేయి వాళ్ళతో చేయిస్తున్నాడు అనే దానికంటే కూడా వాళ్ళు చేయాలనుకుంది చేస్తున్నారు, అపవాది వాటిని వాడుకుంటున్నాడు అని నేను అనుకుంటానన్నా.
వాళ్ళు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు దెయ్యానికి సపోర్ట్ చేస్తున్నారు? దెయ్యంతో సంబంధం లేకుండా, దెయ్యం వాళ్ళు ప్రేరేపించకుండానే వాళ్ళు అలా చేస్తున్నారని అనుకుంటున్నారు. మేబీ ఇంకేమైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద? బాగా ఉంది, కొంత ఆలోచించండి, చెప్పండి.
ఒక రెఫరెన్స్ కోట్ చేయాలనుకుంటున్నా ఇది నేను సమర్థించుకోవడానికి. FSC 4:17 నుంచి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకోనవలదనే ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. సో వారు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు, ప్లస్ వీళ్ళు అవిశ్వాసులైనందుకు వాడి వాళ్ళ మనోనేత్రాలు అపవాది గుడ్డితనం కలుగజేస్తున్నాడు అని అనుకుంటానన్నా. థ్యాంక్ యూ.
బాగుంది, చాలా చక్కగా కోట్ చేస్తావమ్మా. అదేమైనా సాతాను వాళ్ళు ప్రేరేపిస్తాడు అన్నదానికి, సాతాను వాళ్ళు వాడుకుంటున్నాడు అన్నదానికి అది ఏమైనా అపోజ్ చేస్తున్న వాక్యమా నువ్వు కోట్ చేస్తున్న వాక్యం కృప?
వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే వాళ్ళ హృదయానికి ఉన్న వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. సో అలాంటి వారికి మనోనేత్రాలు అపవాది గుడ్డితనం కలగజేస్తాడు.
ఇంటర్కనెక్టెడ్ వెరస్ అమ్మా, నువ్వు మాట్లాడింది ఇంటర్కనెక్టెడ్ వెరసే తప్ప అదేమీ లేదు. వారి సంబంధం లేదు అన్న వాక్యం కాదు. ఈవెన్ చాలా వాక్యాలు ఏం మాట్లాడతాయంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలం భూలోకం, ఇప్పుడు లోకాసువార్త 4:5 నాకు మొక్కితే అధికారం ఇస్తానన్నాడు, నాకు మొక్కితే రాజ్యాలు మహిమిస్తానన్నాడు. వాళ్ళు ఆ పై స్థాయికి రావడానికి సాతాను మొక్కకుండా దేవుడికే మొక్కుతున్నారు అని అనలేము. ఖచ్చితంగా ఏం చేసినా మొక్కుతారు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్నట్టుగా దేవుణ్ణి మొక్కుతున్నట్టుగా కనబడతారు, కానీ ఎవరిని మొక్కుతున్నారో మనకు అర్థమవుతుంది. రైట్, ముందుకెళ్దాం, మన ఇక్కడ ఆగిపోయాం. 43, 44 మీరు టెక్స్ట్ ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రశ్నలు అడిగితే హెల్ప్ అవుతుంది. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను, విశ్రాంతి దొరకలేనందున నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వెళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలు వెంట పెట్టుకుని వచ్చిను, అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును. సో వాక్యం మీకు బాగా అర్థమైంది ఏమో, ఉన్న వాక్యాన్ని అడగకుండా బయట అడుగుతున్నారు అనిపించింది, ఊగిపోతారా అని అడుగుతున్నారు. సరే, ముందు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రశ్నలు, అక్కడ ఏమైనా అర్థం కాని విషయాలుంటే అడగండి. విశ్రాంతి సాతానికి అపవాదికి అవసరమా నేను అడిగిన ప్రశ్నలు, లేకపోతే రెస్ట్ తీసుకుంటాడా లేకపోతే రెస్ట్లెస్ గా పనిచేస్తాడా, వాడి విశ్రాంతిని ఏమనుకోవాలన్న ఒక ప్రశ్న నన్ను అడిగారు. అది మాట్లాడొచ్చు ఇక్కడ. నా ఇల్లు అన్నాడు అంటే సాతాను ఉండే ఇల్లు స్థలం ఏది అని మీరు మాట్లాడవచ్చు. ఊడ్చి అమర్చి ఉండుట అంటే అలా అర్థం చేసుకోవాలి అని అడగవచ్చు. తర్వాత ఆ ఇంట ఎవరో లేరు అన్న మాట దగ్గర కూడా ఎవరో లేకపోవడం ఎలా అర్థం చేసుకోవచ్చు అని కూడా మాట్లాడవచ్చు. చాలా చక్కగా మన డిస్కషన్ అంతా ఇవ్వబడ్డ వాక్యాలను బెటర్ గా అర్థం చేసుకోవడానికి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది బయట దానికంటే కూడా. అప్పుడు వాక్యం మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. అలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. త్వరగా చూడాలి.
సరే, ఇప్పుడు మానవుని యొక్క జీవితం అక్కడ మాట్లాడండి.
వాటర్లెస్ ప్లేస్ లో ఉంటది, రెస్ట్లెస్ గా ఉంటది అని అంటే అన్న, డిమోన్ ఆ దయ్యము సాటిస్ఫాక్షన్ పరిస్థితి దానికి లేదు. అది దానికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటది అంటే ఒక వ్యక్తిని లేదా ఒక వ్యవస్థని అతలాకుతలం చేసినప్పుడే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటది అనేది ఒకటి నేను తెలుసుకున్నా. తర్వాత ఇల్లు ఊడ్చి అమర్చి పెట్టడము అని అంటే ఇక్కడ ప్రభు పరిశీలకు చెప్తున్నాడు, వాళ్ళకి వాక్యం తెలియదని కాదు, వాక్యం తెలిసిన వాళ్ళే వాళ్ళు అందులో పండితులు. ఇల్లు అమర్చి పెట్టడం అంటే వాళ్ళు క్లీన్ చేసుకున్నారు కానీ ఒక రిచువల్స్ గా పాటిస్తున్నారు తప్ప నిజంగా వాక్యం వారి హృదయంలో లేదు అని తెలిసిందన్న. సో అట్లాంటి వారికి మళ్ళీ ఎక్కువ అత్యధికంగా వాళ్ళు వికెట్ జనరేషన్ అయ్యే అవకాశం ఉంటది తప్ప ఆ పై పైన శుభ్రం శుభ్రం కాదు అనేది అర్థమైందన్న. థ్యాంక్ యూ.
రైట్ అమ్మా, వాడి విశ్రాంతి మనుషులు పాడవుతూ ఉంటే హ్యాపీగా దంతులు వేస్తాడు, అంతే తప్ప మనుషులకు దూరంగా అరణ్యాల్లో మనుషులు లేని చోట, నీరు లేని చోట్ల కాడ మనుషులు, నీరు ఉన్న చోట మనుషులు ఉంటారు, నీరు లేని చోట వాడేమి హ్యాపీనెస్ పొందుకోలేడు, రెస్ట్ పొందుకోలేడు, సంతోషం ఉండలేడు. మనుషులు పాడు చేస్తేనే సంతోషంగా ఉంటాడు అని అంటున్నారు. బాగుంది. తర్వాత ఎంత ఎవరు లేక ఊడ్చి అమర్చి ఉండుట అన్న మాట దగ్గర కూడా వారు శుభ్రంగా మంచిగా పద్ధతిగా ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఉండాల్సిన దైవం లేకపోతే దెయ్యం మళ్ళా వచ్చి పాడు చేస్తాడు కాబట్టి అని తను మాట్లాడుతున్నారు. ఇక్కడ చాట్ బాక్స్ లో ఏమంటారంటే దయ్యం పట్టిందని అనుకోవచ్చు ఎవరిని, ఈ లోక సంబంధంగా పైకి వస్తున్న వాళ్ళు, సాతాను క్రియల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు దయ్యం పట్టింది అనుకోవచ్చు అని అంటున్నారు. మనుషుల్లో సాతాను దాని సైన్యం చేసే క్రియలన్నీ దయ్యపు కార్యాలే, నవనీత వాళ్ళలో ఉండి చెయ్యిస్తాడు, మెర్సీ మెడికల్ వారి నాశనం చేసే వరకు వదలుడు. మల్లారెడ్డి గారు లోక సంబంధి మైండ్ డైవర్ట్ చేస్తాడు ప్రదీప్ వరంగల్. అపవిత్రాత్మ అంటే పాపం అనుకోవాలా? రైట్ 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 రైట్. సాతాను లోకాధికారి కాబట్టి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పుష్పవేణి. సాతాను అబద్ధకుడు కాబట్టి వారిని తప్పుదారి పట్టిస్తాడు. యేసును అప్పగించిన యోధ సాతాను చేత నడిపించబడ్డాడు, సైలెంట్ గానే చేశాడు అద్భుతం అంటే మంచి వాక్యం కూడా చేశాడు. శామ్యుల్ అంటాడు వారైతే అంధకారమైన మనసు గలవారే, ఇది సాతాను సంబంధం అనుకోవచ్చు కదా మేడం అని అంటాడు. ఈ లోకపు ఆశలు కోరికలు ఎంజాయ్మెంట్లు కూడా దేవునికి దూరపరుస్తాయి కాబట్టి దురాత్మలుగా పరిగణించుకోవచ్చు. ఈ లోకపు ఆశలతో మునిగిపోయినప్పుడు ఊగుతూ ఉంటాం దేవుణ్ణి విడిచి ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. రైట్ రైట్. అపవాది ప్రేరేపించకపోతే అవ్వమ్మ పండు తినేది కాదు. దేవుడు లేదంటే దెయ్యమే, ఎవరో ఒక యజమాని ఉండాలి మల్లారెడ్డి గారు అంటారు. బాగుంది, మీరు బాగా ఆలోచిస్తా ఉన్నారు, నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ సజీవ వాహిని కామెంటర్స్ ఏమన్నారంటే చాలా చక్కగా మాట్లాడారు. 43-44 మాట్లాడుతున్నారు. దెయ్యాలు ఏదో ఒక దేహంలో చేరి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాయి అని అన్నారు. ఇల్లు అంటే ఆ దెయ్యం విడిచిపెట్టి వచ్చిన మనిషి. శుభ్రంగా ఊడ్చి సర్దిపెట్టి ఉండటం అంటే దేవునితో నిమిత్తం లేకుండా దిద్దబడిన జీవితం. అంటే వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, మళ్ళా మావలే కంటిన్యూ అవ్వదు, తీర్మానాలు చేసుకుంటారు, మళ్ళా పడిపోతారు. అది దేవుడి సహాయం లేకుండా, దేవుడిని ప్రతిష్ట చేసుకోకుండా, దేవుడికి స్థానం అవ్వకుండా దెయ్యం నుంచి విడుదల పొందలేం అంటారు. ఆ ఇంట్లో ఎవరూ లేరు, అందులో యేసు ప్రభు లేడు, దేవుని ఆత్మ అక్కడ నివసించడం లేదు, వాక్యం లేదు, వాక్యం లేదు, ఆత్మదేవుడు లేడు, కాబట్టి వాడు మళ్ళీ ఆక్యుపై చేస్తాడు. రైట్ రైట్. తర్వాత వాక్యం ప్రసన్న, ప్రసన్న 45. ఏమైనా మాట్లాడతావా? డౌట్లు ఏమి లేవు. ప్రసన్న చాలా క్లియర్ గా ఉన్నాడు. ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు, 45 అడగొచ్చు. తర్వాత 46-47 మేరీ గ్రేస్ గారిది, తర్వాత అది వేరే కాంటెక్స్ట్. 45 డౌట్ ఏమి లేదు అన్నాడు. నేను కొంచెం టైం అవుతుంది కాబట్టి 45 కామెంట్ చదివేస్తాను. మొదటి స్థితి కడపట్టి స్థితి కంటే చెడ్డదగను, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించిన అన్న మాట దగ్గర ఇక్కడ ఏమంటారంటే, ఈ దుష్టతరం అన్నప్పుడు మన తరం కాదు, యేసుక్రీస్తు ప్రభు ఉన్న తరం. వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇలా అంటాడు ఆయన, దిద్దుబాటు, సంస్కరణ, మతం, స్వచ్ఛమైన నైతిక జీవితం ఇవి మాత్రం మనిషి స్థితిని భద్రంగా క్షేమంగా చేయలేవు. మార్పు అందరూ కోరుకుంటారు, అందరూ మారాలనుకుంటారు, అది తీర్మానం సరిపోదు అంటారు. వీళ్ళు దేవుని ఆత్మ వారిలో నివసించకపోతే వారు తమ సొంత ప్రయత్నాల ద్వారా తమను సరిదిద్దుకో చూస్తే ముందున్న స్థితి కంటే అధమమైన స్థితిలోకి సైతాను వారు తీసుకువెళ్ళగలడు. దేవుడు ఆత్మ లేకపోతే, ఎవరో లేకపోతే, అక్కడ దేవుడికి స్థానం లేకపోతే మరలా రిపీట్ అవుతుంది, మరలా పడిపోతారు. మనలో క్రీస్తు ఉండటం ఒక్కటే మన రక్షణ క్షేమ స్థితికి ఆధారం. ఇక్కడ ఈ తరం ఇస్రాయేల్ వారికి యేసు సత్యాన్ని వర్తింపజేశాడు. ఎందుకు అట్లాగా ఇలా అన్నారు, మొత్తం మీద వారి తరాలన్నింటిలోనూ అప్పుడున్న తరమే చెడ్డదే. ప్రజలు చాలా మతనిష్ట కనబరుచుకున్నారు, అంతేగాక వారి పూర్వీకులు చేసిన విగ్రహ పూజను వదిలిపెట్టారు. అయితే దేవుడు కుమారుడంటే వారికి సైతాన్ సంబంధమైన, వారి దేవుని కుమారునేమో సైతాను అంటున్నారు. వారు ఆయన నిరాకరించి వేశారు. దేవుడు వారిలో లేడు గనక సైతానుకు వారి ఇంట్లో చొరబడే అవకాశం దొరికింది గనక వారి స్థితి అలాంటిది అయ్యింది. సైతాను తనతో పాటు మరెన్నో పిశాచాన్ని వెంటబెట్టుకుని వచ్చి దానిలో చొరబడ్డారు. ఊగిపోతారు అన్న మాట దగ్గర కూడా ఇక్కడ చూడొచ్చు. ఏమంటారంటే ఇస్రాయేల్ జాతి వారు మంచిగానే ఉన్నారు, మతనిష్టలో ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బట్టి ఉంటున్నారు, కానీ క్రీస్తు లేడు అక్కడ, పరిశుద్ధాత్మ లేడు కాబట్టి వాళ్ళ హంతకులు అయ్యారు, వారు దైవ హంతకులు అయ్యారు. వాళ్ళు ఏసయ్యనే హత్య చేయించారు, ఏసయ్యనే చంపించారు, కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. కాబట్టి ఇస్రాయేల్ జాతి లోకి 7 దయ్యాలు ఉన్నాయి అన్నదాన్ని ప్రభు ఇలాగా మాట్లాడుతున్నారని సజీవ వాహిని కమెంటేటర్స్ అంటారు. ముందు కొనసాగుదామండి, టైం అవుతుంది కాబట్టి. 46-47 మేరీ గ్రేస్ గారు, మీ వాక్యాల్లో ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా? 46-47 డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? మీరేమైనా చెప్పేదంటే తీసుకోవచ్చు. సిస్టర్కి ఏమి డౌట్ లేవు. 46-47 మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. ఆయన అందులో డిస్కస్ చేసేది అక్కడ ఏం కనబడదు, తల్లి సహోదరులు వచ్చి మాట్లాడుతున్నారు, ఆ విషయం ఏసై చెప్పారు. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఏమి లేకపోతే 48-49 విజయ చంద్ర పోర్షన్కి వెళ్దాం. రైట్, ఏమి లేవు కాబట్టి ముందుకెళ్తున్నా. 48-49 విజయ్, నీ వాక్య భాగాలు ఏమన్నా మాట్లాడే ఉన్నాయా? నీ పోర్షన్ మీద ఏం డౌట్లు ఉన్నాయా?
సార్ నాకు కూడా ఏం డౌట్ లేదు సార్.
ఆయనకేం డౌట్ లేదు. అందుకే ఆయన ఈ తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు చెప్పి తన శిష్యుల వైపు చేయగా తిరిగో నా తల్లి నా సహోదరులు అన్నారు. అందులో ఆయనకేం డౌట్ లేవు. మిగతా వాళ్ళకి ఏం డౌట్లు ఉంటే అడిగితే తను ఏమైనా క్లారిఫై చేయగలుగుతాడు. పవన్ రాజు మొత్తానికి స్వరం ఈరోజు వినిపించాడు. అయ్య గారు మాట్లాడాడు.
అంటే నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని చెప్పి ఆ శిష్యుని వైపు చూసి అది కొద్దిగా నాకు డౌట్గా ఉంది సార్. ఆ శిష్యుని వైపు చేయి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులు అని చెప్పి పరలోకమందు నా తండ్రి చిత్తం చెప్పును చేయవాడు నా సోదరుడు నా సోదరుడు తల్లి ఇవి నన్ను ఆ శిష్యుల వైపు చేయి చాపి అది నాకు కొద్దిగా వివరం కావాలి సార్. శిష్యుని వైపే చేయి చాపారు అది ఏంటో నాకు కొద్దిగా తెలియచేయండి సార్.
మీరు ప్రశ్న అడిగేటప్పుడు ప్రశ్న మీ మనసులో ఉన్న కవి హృదయాన్ని బయట పెడితే మీకు తగ్గట్టుగా సమాధానాలు వస్తాయి. మీకు ఏమర్థం కాలేదు అక్కడ చాలా స్పష్టంగా టెక్స్ట్ ఏమంటుందంటే ఆయన శిష్యుల వైపు చూసి ఇదిగో నా తల్లి నా సహోదరులు అన్నారు. తన సొంత తల్లిని పక్కన పెట్టి శిష్యుల్లో తల్లిని వెతుక్కున్నారు ఎందుకు అని అడిగితే అని అర్థం అవుతుంది. అట్లా ఏమంటే మళ్ళా కనీసం నేను చెప్పిన కాపీ కొట్టండి. మీరు ప్రశ్న స్పష్టంగా అడగకపోతే సమాధానం స్పష్టంగా రా. ప్రశ్న అడగడం కూడా మీరు అది అవసరం, అది నేర్చుకోవాలి కూడా. యా రాజా రమేష్ మీరు మాట్లాడిపోయావు. పక్కన సువర్ణ రాజు గారు ఇలాగ మీరు ఆలోచించుకోండి, ఆయన మాట్లాడతాడు.
సార్ ఇప్పుడు ప్రభువారు నా తల్లి ఎవరు అన్నారు, అంటే తల్లి మరియను ప్రభువారు నిరాకరించారా అన్నది నా ప్రశ్న సార్.
యా ఈ వార్త బాగుంది విజయ్. అంటే మరియ తల్లి అంత గొప్ప తల్లిని యేసుక్రీస్తు ప్రభు నిరాకరించినట్టుగా మాట్లాడా అని అడుగుతున్నారు, ఏమంటారు
సార్? అక్కడ భౌతికంగా చూస్తే నిరాకరించినట్లుగానే అనిపిస్తుంది, కానీ ఆయన భౌతిక సంబంధమైనటువంటి బంధం గురించి మాట్లాడట్లేదు సార్. తను అనుసరిస్తున్నటువంటి శిష్యులు సమస్తాన్ని విడిచి వెంబడిస్తున్నారు కాబట్టి వారే ఆత్మీయ కుటుంబము, వారే నా తల్లి నా సహోదరులు అన్నట్టుగా నాకు అర్థమైంది సార్.
నిరాకరించలేదు కానీ శిష్యులకు ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. సరే ఇంకేమైనా మాట్లాడతారండి. రాజా రమేష్ ఏమంటాడంటే ఆయన తన తల్లిని నిరాకరించాడా ఈ వాక్య ప్రకారంగా అడుగుతున్నాడు, మీరేమంటారు
సార్? ఇంకొక విషయం సార్, నిరాకరించలేదు అనడానికి ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆ వచన జ్ఞాపకం రావాలి సార్. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి బాధ్యత అప్పగిస్తాడు సార్ అక్కడ.
ఓకే ఓకే, చాలా చక్కటి మాట. సిలువ దగ్గర యోహానుకు తల్లిని అప్పగించినప్పుడు ఆమెను పట్టించుకోలేదు, ఆమె నిరాకరించాడు అనుకోలేము అని కూడా కోట్ చేస్తున్నాడు. మరి ఎందుకు ఇక్కడ ఇలాగా నిజంగా రాజా అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే వాళ్ళేమో అమ్మ సహోదరులు ఆయనతో మాట్లాడడానికి వచ్చి నిలబడ్డారు, ఈయనేమో వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. పై ఏమంటాడు, నా తల్లి ఎవరు అన్నాడు. నా తల్లి ఆమె కాదు మీరు అన్నాడు. నా సహోదరులు ఎవరు అన్నాడు, వాళ్ళు కాదు మీరు అన్నాడు. అక్కడ నిజంగా లిటరల్ గా ఎట్లా ఉందంటే చాలా రుచుకుంటారు, చాలా బాధపడతారు, మమ్మల్ని కాదు అన్నాడు అన్నట్టుగా ఉంటారు. ఎందుకు అట్లా?
రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినాడు సార్.
రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు అని అంటాడు విజయ్. కృప మాట్లాడమ్మా.
అన్న ఇదే విషయం మార్క్ గారు రాశారన్న 3:20 అక్కడ ఏం రాశారు, అక్కడ ఏమందంటే ప్రభువారు ఇంట్లో ఉన్నప్పుడు జనాలు గుమ్మిగూడారు, భోజనం చేయడానికి కూడా వీలు లేదు. ఆ టైంలో ఆయనను పట్టుకోవడానికి ఎరుసలేం నుంచి శాస్త్రులకు కొందరు వచ్చారు. ఆ సంగతి విని మరియా ఇంకా మరియతో పాటు యోసే వాళ్ళ బ్రదర్స్ అందరూ ఆ ఇంట్లోకి వచ్చారు అని రాశారన్న 21వ వచనం నేను చదువుతా. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది. సో వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువును పట్టుకుందామని వచ్చారు. సో జనాలు ఉండేసరికి లోపలికి వెళ్ళడానికి వీలవ్వలేదు, బయటే ఉన్నారు. ప్రభువారు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి మీ మమ్మీ మీ బ్రదర్స్ బయట ఉన్నారు అంటే ప్రభు ఆ కాంటెక్స్ట్ లో ఈ మాట చెప్పారన్న. అంతేకాని ఫ్యామిలీని రిజెక్ట్ చేసినట్టు అయితే అనిపించలేదన్న. వాళ్ళు వచ్చిన ఉద్దేశం ప్రభు ఎరుగును కనబట్టి ఈ మాట చెప్పారనిపించిందన్న. థ్యాంక్ యూ.
ఓకే, నీ వాక్య ప్రకారంగా మరియ తల్లి సహోదరులు యేసుక్రీస్తు ప్రభు అని అర్థం చేసుకోలేదు, దేవుని చిత్తాన్ని చెయ్యట్లేదు, లోకానుసారంగా ఉన్నారు, అంతేనమ్మా మేము తీసుకోవాల్సింది.
అంటే లోకానుసారంగా అని కూడా అన్న, ఆ కాంటెక్స్ట్ లో అంత పెద్ద మాబు ప్రభు మీదకి వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పి ఆయన అక్కడ నుంచి తీసుకెళ్లాలని వాళ్ళు అనుకున్నారన్న.
ఆయన రిస్క్ చేయాలనుకున్నారా? ఆయన రిస్క్ చేయాలనుకుని ప్రేమతో వస్తే వాళ్ళని పట్టుకొని నా తల్లి ఎవరు అని చెప్పి అన్నాడు అంటే అని తీసుకోమంటారు అంటే.
అంటే అక్కడ మార్క్ గారు రాసిన కాంటెక్స్ట్ లో అయితే అట్లనే ఉందన్న.
వాళ్ళే పట్టిద్దామని రాలేదా? అలా తీసుకోకూడదా? ఆయన విశ్వాసం ఉంచలేదు, మతి చెల్లించింది అని కూడా రాయబడింది కదా. వాళ్ళే పట్టిద్దామని వాళ్ళే లేకపోతే విరోధులకు సహకరిద్దామని అనుకుంటున్నట్టుగా తీసుకోలేమా? వాళ్ళు కూడా సాతాన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారనుకోలేమా?
అట్లనే నేను అనుకోలేదన్నా.
అనుకోవద్దు. రైట్ రైట్, ఇంకేమన్నా మాట్లాడతారా?
అన్న ప్రైజ్ లో అన్న, ఈ లాస్ట్ పారాగ్రాఫ్ టోటల్ 12వ అధ్యాయం కంతా కూడా ఎలా లింక్ అవుతుంది అన్న? ఆ లింక్ ని మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడని అర్థం అవుతుంది.
యా ట్రై చేసి చెప్పు
అన్న. ఇక్కడ అంటే విధేయత గురించి మాట్లాడాడు, అక్కడ విధేయత లేదు కానీ విధేయత ఈ శాస్త్రుల పరిశీలన చూపించలేదు. కానీ ఇక్కడ ఎవరైతే నా తండ్రి చిత్తం చెప్పున చెయ్యువాడే అని ఆ కాంటెక్స్ట్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా మనం చూడగలం. అపోజిషన్ వస్తుంది.
బాగుంది, అబ్జర్వేషన్ బాగుంది. 12వ అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మని పరిసయ్యులు, శాస్త్రులు నమ్మని కుటుంబ సభ్యులు వీళ్ళని చూస్తా ఉన్నాడు. ముగింపులో ఆయన్ని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తూ తండ్రి చిత్తాన్ని చేస్తున్న వారిని నా సంబంధులు, నా కుటుంబం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మనం ఆల్రెడీ ఇక్కడ ఇంకొక వాక్యాన్ని కూడా కోట్ చేశాం, ఆ 30వ వచనంలో, నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. కాబట్టి కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్నారు అని అనుకోలేము, శిష్యులు ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నారు అని రూపస్ అంటాడు. బాగుంది ఆలోచన. ఇంకేమన్నా మాట్లాడతారా ఇక్కడ?
సార్ లూకా 2:48లో కూడా మరియా యోసేపులు ఇద్దరు కూడా యేసుప్రభు వారిని దేవాలయం తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసినావు, నీ తండ్రి నేను దుఃఖపడుచున్నాం, నిన్ను వెతుకుతున్నావు అని అంటారు సార్ అక్కడ.
మాట్లాడు విజయ్
సార్. అక్కడ కూడా ప్రభు వారు అంటారు సార్, నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా అని అంటారు సార్. తర్వాత యోహాను 7:5లోకి వచ్చేసరికి ఆయన సహోదరులు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అన్నట్టుగా అక్కడ వచనం ఉంది సార్.
అదే నీ అభిప్రాయం ఏంటి దాని మీద? నువ్వు చెప్పాలని చెప్పు, మాకు అవసరమైతే వివరణ అడిగితే వివరణలోకి వెళ్ళి వివరణలోకి వెళ్ళొద్దు, నువ్వు అనుకున్నా చెప్పు.
అదే సార్, అంటే భౌతికంగా ఉన్నటువంటి రిలేషన్షిప్ కంటే స్పిరిచువల్ గా ఉన్న రిలేషన్షిప్ నిత్యత్వానికి ఉంటది కాబట్టి దాని గురించే తను ప్రయత్నించి మాట్లాడుతున్నాడు సార్.
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యు వాడే నా సహోదరి, నా సహోదరి నా తల్లి అని శిష్యుల్ని అన్నాడు, సంఘాన్ని అన్నాడు. మత్తయిసువార్త 25వ అధ్యాయంలో కుడివైపు ఉన్న గొర్రెలు ఎడమవైపు ఉన్న మేకను చూసి కుడివైపు ఉన్న వారిని ఉద్దేశించి నా సహోదరులకు చేశారు నాకు చేశారు అని అంటాడు ఆయన. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అంటాడు. పౌలు సందర్భంలో నువ్వు సంఘాన్ని హింసిస్తా ఉంటే నన్ను హింసిస్తున్నావు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఓం చేసుకుంది తనకు విధేయత చూపిస్తున్న వారిని, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు లేకపోతే సహోదరులు తల్లి వాళ్ళు నమ్మలేదు అని బైబిల్లో ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచే వరకు నమ్మలేదు. కాబట్టి వాళ్ళు ఆయన సంబంధులుగా ఆయన చూడలేకపోతున్నాడు, వాళ్ళు బయట ఉన్నట్టుగానే చూస్తున్నాడు. అది ఆయన పరిస్థితి అట్లా అర్థం చేసుకోవడం బాగుంటుందని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. సరే ముందుకెళ్దాం, ఇంకేమైనా అయిపోయింది, మన డిస్కషన్ అంతా అయిపోయింది. ఏమైనా మాట్లాడే ఉంటే మాట్లాడండి, ఏమీ లేకపోతే మనం ఒక్కసారి నేను సజీవ వాహిని కంప్లీట్ చేసేస్తాను, తర్వాత మన సెక్షన్స్ హోల్ చాప్టర్ ని సెక్షనల్ ఇచ్చేద్దాం, ఏమైనా కొంత అర్థమవుతుంది. ఇంకేమైనా మాట్లాడే ఉంటే మాట్లాడండి. ఇక్కడ ఈ ప్రశ్న దగ్గర ఏమంటున్నారంటే 49, ఆధ్యాత్మిక సంబంధాలు కుటుంబ సంబంధాల కంటే ఎక్కువ ప్రియమైనవి, ప్రధానమైనవి అని ఆయన మాటల్లో భావం. నేను ఈ మాట బలంగా చెప్తాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నా సొంత కుటుంబం అని ఏ కుటుంబం కోసం మనం మాట్లాడుతున్నాము, ఆ సొంత కుటుంబం రేపు నిత్యత్వంలో ఉండవు. దేవుని కుటుంబం, సంఘం, ఆత్మీయ బంధాలు నిత్యత్వంలో ఉంటాయి. అలాగని చెప్పి కుటుంబాన్ని మనం పక్కన పెట్టేద్దామని కాదు, కానీ కుటుంబ బంధాలు ఇస్తున్న ప్రాధాన్యత మించి సంఘానికి, ఆత్మీయులకు, దేవుడు పరిచయం చేస్తున్న వారికి ఇవ్వాలి. మనం కుటుంబ సభ్యులను కూడా ఆత్మీయ కుటుంబంలో కలపాలి, వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపరచాలి. మన కాన్సన్ట్రేషన్ రక్త బంధం మీద, పేగు బంధం మీద అట్లాగా ఆగిపోకూడదు. ప్రధానంగా నిత్యత్వ వేడుకలో రిలేషన్ చూడాలి అని సజీవాహిని కామెంటేటర్స్ కూడా అంటారు. తనను అనుసరించే వారి విషయంలో ఇది నిజం కావాలని చెప్పాడు. ఇంక చక్కటి వాక్యం కూడా చేశారు మత్తయి 10:37, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. కాబట్టి దేవుని కంటే, దేవుని చిత్తం కంటే ఎక్కువగా మనం ఈ రిలేషన్స్ కి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నది యేసయ్య బోధలు అని కూడా మాట్లాడతారు. వీళ్ళు ఆయన జీవితంలో ఇది సంపూర్ణంగా నిజమైంది. మనం ఆయన ఇష్ట ప్రకారం చేసేవారం అయితే ఆయన మనల్ని కూడా తన తల్లిగా, తోబుట్టుగా ఇచ్చుతాడు. ఆయన శిష్యులే ఆయన కుటుంబం. Hebrews 2:11-12, నా సహోదరులు అన్నాడు. కాబట్టి మనం లోకానుసారంగా మా కుటుంబం ఇది, మేము 4, మేము 5, మాకు ఇదే ముఖ్యం అని కాకుండా మన కుటుంబం చాలా పెద్దది. దేవుని బిడ్డలందరూ మనం ఆ కుటుంబంలో ఉన్నాం. నిత్యత్వంలో వేవేల పరిశుద్ధులు, వేవేల పరిశుద్ధులు అంటే lakhs of పీపుల్, కోట్ల కొలది పరిశుద్ధులతో ఉంటాం. అంత బ్రాడ్ మైండ్ తో ఉండాలి. కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయమని కాదు, కానీ ఆ కుటుంబం దగ్గరే స్టక్ అయిపోవద్దు అని ఈ వాక్యంలో చూస్తున్నాం. ఇంకేమైనా ఉండే విషయం, మాట్లాడే విషయాలుంటే జ్ఞాపకం చేయండి. లేవు అనుకుంటే ముందుకు కొనసాగుదాం. కొన్ని ప్రశ్నలు అడిగిన ప్రశ్నలు, అవి ఎక్కువ సమయం తీసుకునేవి, అవి ఈ వాక్యం మీద పూర్తిగా ఆధారపడినవి కాదు, కాబట్టి వాటిలో గలబోవట్లేదు. మనం డిస్కషన్ కంప్లీట్ చేసేసుకున్నాము. కాంటెక్స్ట్ మాట్లాడాలి, సెక్షన్స్ మాట్లాడాలి. ఎవరైనా 12వ అధ్యాయంలో మీరు ఎన్ని సెక్షన్స్ చూడగలుగుతున్నారో మాట్లాడతారా? నా సెక్షన్, నేను ఎన్ని సెక్షన్స్ అనుకుంటున్నాను అని సెక్షనలైజ్ చేస్తారా? హోల్ చాప్టర్ మీద గ్రిప్ వస్తుంది మనం ఈ చివరిలో ఈ ప్రయత్నం చేస్తే.
అన్న ఈ పోర్షన్ వరకు అన్నా,
హోల్ చాప్టర్ మొత్తం అధ్యాయం. అలాగే పార్టిసిపెంట్స్ కూడా మీరు సెక్షన్స్ చేయొచ్చండి. 12వ అధ్యాయంలో 50 వచనాలు ఉన్నాయి. 50 వచనాలు మీకు గుర్తుండడం కొరకు 5, 6, 10 భాగాలు చేసుకోవచ్చు. చేసుకున్న దానికి మీకు జస్టిఫికేషన్ ఉండాలి. అట్లాగా మీరు ఎలా చూడగలుగుతున్నారు చెప్పచ్చు. చాట్ బాక్స్ లో మీరు చేయొచ్చు. అట్లాగే ట్రైనింగ్ టీమ్, స్టడీ టీమ్ మాట్లాడాలి త్వరగా. శామ్యుయేల్ దీన్ని, ఈ అధ్యాయం ఏమంటాడంటే, యేసయ్య దేవాలయం కంటే గొప్పవాడు, సబ్బాతు కంటే గొప్పవాడు, విశ్రాంతినం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలోమన్ కంటే గొప్పవాడు. దీన్ని సెక్షన్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే రిపీటెడ్ ఫ్యాక్ట్స్, రిపీటెడ్ ట్రూత్స్ అంటారు. ఒక సత్యం రిపీట్ అవుతా ఉంది అధ్యాయంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నాలుగు విషయాలు గొప్పోడు అని రాయబడింది. అది రిపీట్ అవుతున్న సత్యం. సెక్షన్స్ అంటే అవి కావు, సెక్షన్స్ అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటాను, 12వ అధ్యాయము అందులో 1 నుంచి 8 వచ్చిన ఆల్రెడీ బైబుల్లో దాని పారాగ్రాఫ్ కింద ఇచ్చారు. అదొక సెక్షన్. ఏం జరిగింది, విశ్రాంతి దినాన్ని వారు తిన్నారు, తిన్న దాని మీద డిస్కషన్ వచ్చింది. అప్పుడు విశ్రాంతి దినం కోసం మాట్లాడుతున్నారు. విశ్రాంతి దినాన్ని శిష్యులు మనం అంటాము వెన్నులు తుంచి తినటం, అదొక సెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అట్లాగే 9 నుంచి ఎక్కడ దాకా ఇంకొక సెక్షన్ చేసుకోవచ్చు. విశ్రాంతి దినాన ఉంచి చేయగలవాడిని స్వస్థపరిచాడు, దాని మీద ఇక్కడ దాకా డిస్కషన్ వెళ్ళింది 2వ సెక్షన్. అట్లా మీరు తీసుకోవచ్చు. ఎస్ఎస్ మాట్లాడు పుష్పవేణి గారు 5 సెక్షన్స్ గా నేను చేస్తున్నానండి అన్నారు ఆవిడ. మంచిది, అట్లా చేసుకోండి, మొత్తం చాప్టర్ సెక్షన్ చేయండి
అన్న. 5 సెక్షన్స్ గా నేను కూడా డివైడ్ చేశానన్న.
ఓకే 5, ఇంకేమైనా మాట్లాడతారా చూద్దాం. 5, 6 ఎట్లా ఎక్కువ ఏదో వస్తే దాని మీద ఒకసారి మాట్లాడదాం. అబ్రహాం గారు డిఎఫ్జే యాదాద్రి 5 సెక్షన్స్ అన్నారు. ఇంకేమన్నా మాట మిగతా స్టడీ టీమ్ బాబు సువర్ణరాజు గారు అట్లాగే ప్రసన్న రాజగారు ఎంఎస్ ప్రసన్న ఉన్నాడా, ప్రసన్న కూడా ఉన్నాడు, అట్లాగే జోగు శ్రీనివాస్ నలుగురు, మీ నలుగురు ఖచ్చితంగా మీరు సెక్షన్స్ మాట్లాడేస్తున్నారు. చాలా కామ్గా ఉన్నారు, అసలు మాట్లాడతాలా. మీరు బైబిల్ కోర్సు చేయాలి, మీరు మాట్లాడాలి, వాక్యం చెప్పడానికి కూడా మీరు సిద్ధపడాలి, ప్రభు సహాయం చేస్తాడు. మీరు అట్లా ఉండొద్దు. ఇక రవి మంచిర్యాల 7 సెక్షన్స్ చేశాడు ఆయన. మీ నలుగురు మాట్లాడతారా, ఎన్ని సెక్షన్స్ మాట్లాడతారా, సువర్ణరాజు, ప్రసన్న, రాజా, రమేష్, శ్రీనివాస్?
10 సెక్షన్స్ సార్.
రాజా 10 సెక్షన్లు చేసావు, సంపూర్ణంగా భలే ఉంది. చెప్తావు 10 సెక్షన్లు వరుసగా
సార్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వరకు సార్. సబ్బాతు దినాన శిష్యులు ఆకలి కొనటంగా 1 సెక్షన్ సార్. 12వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఓచి చేయగల వ్యక్తిని సబ్బాతు నాడు బాగు చేయటం సార్. అలాగే 15 నుంచి 21 వరకు ఏసీ పరిచర్య మరియు ప్రవచనం సార్, ఎన్నుకోబడిన సేవకుడి గురించి సార్.
నీ దగ్గర ఏమైనా సబ్మిటింగ్ బైబుల్ ఉందా? ఏంది
అంటే రాదు సార్.
కొన్ని బైబుల్లో సబ్మిటింగ్స్ ఇస్తారు, పారాగ్రాఫ్లు విడదీసి ఇస్తారు, చాలా బాగుంటాయి. అలాంటి బైబుల్ మీరు తీసుకున్నా మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. బాగుంది రాజా. 3 ఆ తర్వాత
సార్, 22 నుంచి 28 వరకు దయ్యాలను వెళ్ళగొట్టడం సార్, అలాగే బయల్జబూల్ ఆరోపణ జరిగింది సార్. 29 నుంచి 30 వరకు బలవంతుని యొక్క ఉపమానం సార్, యేసు అధికారం గురించి.
29 నుంచి 30 అందులో భాగంగా చూస్తున్నావా, వేరుగా చూస్తున్నావా, ఆ కాన్వర్జేషన్ లో భాగంగానే చూస్తున్నావా, వేరుగా చూస్తున్నావా?
అంతే సార్, అందులో భాగంగానే సార్.
అందులో భాగం మరి ఎట్లా సెక్షన్ చేశాను దాన్ని?
బలవంతుని ఉపమానం సార్.
అదే దాన్ని వివరించడానికి అని ఉపమానం మాట్లాడాడు. మేబీ విడదీసుకో, బాగుంది, అది విడదీయచ్చు కూడా. విడదీసుకుందా నీ సౌలభ్యం, విడదీసుకోవచ్చు. ఇంకా
31 నుంచి 32 వరకు పరిశుద్ధాత్మకు విరేదమైన పాపం సార్, క్షమించలేని పాపం గురించిన హెచ్చరిక సార్. 33 నుంచి 37 వరకు చెట్టు ఫలం, అక్కడ మాటల ప్రాముఖ్యత, హృదయస్థితిని బట్టి మాటల గురించి చెప్పడం జరిగింది సార్. 38 నుంచి 42 వరకు యోనా సూచన సార్, ఒక సూచన కోసం అడిగిన వారికి సమాధానం చెప్పారు. 43 నుంచి 45 వరకు అపవిత్రాత్మ తిరిగి పోయాను సార్, ఖాళీగా ఉన్న ఇంటి ఉపమానం సార్. 46 నుంచి 50 వరకు యేసు నిజమైన బంధువులు, దేవుని చిత్తం చేసేవారే యేసు కుటుంబం, అలాగే 10 సెక్షన్లుగా.
చాలా చాలా బాగా మాట్లాడావు, కమాండ్ తో మాట్లాడావు, క్లారిటీతో మాట్లాడావు, వెరీ గుడ్. మిగతా 3 మాట్లాడతారా? శ్రీనివాస్ మాట్లాడాలి, సువర్ణరాజు మాట్లాడాలి, అట్లాగే రాజా మాట్లాడేశాడు, ప్రసన్న మాట్లాడాలి. మాట్లాడతారా?
ప్రయత్నం సార్.
శ్రీనివాస్
సార్, సార్ నేనైతే 7 భాగాలుగా తీసుకున్నాను సార్. ఇది
7 సెక్షన్స్. ఓకే
సార్. ఇది 1 నుంచి 8 వరకు విశ్రాంతి దినమును అది నాకు నిజమైన అర్థం కోసం
మీరు తీసుకున్నారు సువర్ణ రాజు మీరేమి తీసుకున్నారు తర్వాత ప్రసన్న వేణి తీసుకున్నా చెప్తారా ఎన్ని సెక్షన్స్ తీసుకున్నారు ఈ అధ్యాయం నుంచి సువర్ణ రాజు ప్రసన్న మాట్లాడారు అట్లాగే 12వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏమన్నా మాట్లాడతారా ఇప్పుడు మనం స్టడీ చేసిన వచనాలు 38 నుంచి 50 వరకు కాంటెక్స్ట్ అన్న మాట్లాడవచ్చు మీరు లేదా హోల్ చాప్టర్ కాంటెక్స్ట్ అన్న మాట్లాడవచ్చు స్టడీ టైం
అన్న హోల్ కాంటెక్స్ట్ కి నేను ఒక ఇది పెట్టుకున్నానన్న పేరు అది పరిసయ్యుల కఠిన హృదయం ఒకవైపు యేసుక్రీస్తు కనికరం మరొక వైపు అని పెట్టుకున్నాను
దీన్ని ఏమంటారు అంటే కాంటెక్స్ట్ అంటారు దీన్ని ఏమంటారు టైటిల్ అంటారు 12వ అధ్యాయం ఒక టైటిల్ ఇస్తే ఆ టైటిల్ సురేష్ కవి హృదయం నుంచి కఠిన హృదయం కనికరం అబ్బా మామూలుగా లేదు ఆ టైటిల్ అడగట్లేదు నేను కాంటెక్స్ట్ అడుగుతున్నా కాంటెక్స్ట్ అంటే ఈ అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో గుర్తించటం దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సందర్భం ఇది అని మనం మాట్లాడాలి ఏమన్నా మాట్లాడతారా త్వరగా త్వరగా టైం అయింది
తిను పరిశీల విశ్రాంతి దినాన్ని ఆచరించటను గురించి యేసు తెలియపరుస్తారు ఇంకోటి ఏంటంటే యేసు ఊచ చేయగలవాడిని స్వస్థపరచుట
ఏం చెప్తున్నా కాంటెక్స్ట్ చెప్తున్నావా సెక్షన్ చెప్తున్నావా ఏం చెప్తున్నా
అంటే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం అనుకుంటున్నా సార్ ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
మెయిన్ థీమ్ మెయిన్ థీమ్ ఏమంటావు మెయిన్ థీమ్ విశ్రాంతి దినం కోసం మాట్లాడము ఊచ చేయగలవాడిని స్వస్థపరచడం అని అన్నారు రాజు డిఆర్డిఏ 12వ అధ్యాయం యొక్క చాప్టర్ కాంటెస్ట్ యేసు అధికారాన్ని తిరస్కరించిన తరం చివరికి దేవుని కుటుంబం నుంచి చివరికి దేవుని కుటుంబం నుండి బయటపడింది పుష్పవేణి గారు ధర్మశాస్త్రం కంటే దేవుడు గొప్పవాడు అది కాంటెక్స్ట్ అంటున్నారు తన పరిచయులు శాస్త్రులు సూచ్యక్రియ అడిగిన సందర్భం అది ఇప్పుడు హోల్ చాప్టర్ కాంటెక్స్ట్ మేబీ ఇప్పుడు మనం చదువుతున్న వాక్య భాగానికి అంటే 38 నుంచి 50 వరకు బాగుంటది వాళ్ళ సూచ్యక్రియ అడిగారు అక్కడ ప్రభు మాట్లాడాడు బాగుంది సువర్ణ రాజు మీట్లో ఉన్నాడు చూడండి
శాస్త్రులు పరిచయులు యేసుప్రభువాన్ని శోధించడానికి కూడా అనుకోవచ్చు
శాస్త్రులు పరిచయాలు యేసుని శోధిస్తున్న సందర్భం అనుకోవచ్చు బాగుంది ప్రసన్న చాలా బాగుంది రైట్ అండి కాంటెక్స్ట్ పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడారు గారు మాట్లాడండి
సార్ ప్రెసిడెంట్ సార్ అంటే యేసు ప్రభు వారు శాస్త్రుల మీద పరిచయాలు వారిని ఇబ్బంది పెట్టాలని వారు చూశారు సార్ కానీ దేవుడు వారి అంతరంగాలు ఎరిగి వీరు చేస్తున్న పనుల మీద అయినాక వివరణ ఇవ్వడం జరిగింది సార్ యోనా కూడా సూచక్రియ గురించి కూడా ఆ తరం వారు నమ్మలేదు కానీ ఆ తరం వారు నమ్మారు విశ్వాసం ఉంది కానీ ఈ తరం వారు నేను డైరెక్ట్ గా చెప్పినా కూడా వీళ్ళు నమ్ముతా లేదు అని తెలియజేశారు
నా ప్రశ్న ఏంటంటే మాట్లాడతారా మీరు చెప్తుంది దేనికి రాసుకోవాలి మీరు సెక్షన్స్ కు మాట్లాడుతున్నారా కాంటెస్ట్ కు మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు ముందు చెప్పి
మాట్లాడుతున్నారు 38 నుంచి 50 వరకు ఉన్న ఆ 12
ఆ 12 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మాట్లాడుతున్నారా
అంతే సార్ అంతే
అద్భుతం మేము అది అడగలేదు మీరు మాట్లాడండి కానీ మేము అది అడగట్లేదు అది కాంటెస్ట్ అడుగుతున్నాం ఇంకా కాంటెస్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు కళాశాల ఏమవుతుందంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఎగ్జామ్ పేపర్ ఇస్తే తెల్ల పేపర్ నల్లగా రాసి ఇచ్చేస్తే ఏదో చేస్తారులే అనుకుంటాం, అది కూడా మంచి విధానం కాదు. అడిగిన ప్రశ్నకే చెప్పాలి.
అలాగే సార్, అలాగే.
ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, ముగించుకుందాం. మరి ఇక్కడ అన్వయింపు మాట్లాడతారా? సెక్షన్స్ అన్న మాట దగ్గర ఇన్ని సెక్షన్స్ చేయాలని ఏమి లేదు. మీరు మీకు సౌలభ్యం కోసం ఎన్ని సెక్షన్స్ అయినా చేయొచ్చు. నన్ను అడిగితే నేను 5 సెక్షన్స్ నాకు సరిపోతాయి, 5 సెక్షన్స్ కానీ నేను చూస్తున్నాను అంటాను. కొంతమంది 7 అన్నారు, 10 అన్నారు, అట్లా మీరు చేసుకోవచ్చు. సెక్షన్స్ చేసుకుంటే చాప్టర్ 12వ అధ్యాయం ఏముంది, విశ్రాంతి దినం గురించి డిస్కషన్ ఉంది. ఓ, విశ్రాంతి దినాన్ని ఆయన అతిక్రమించాడని అభియోగం చేశారు, ఆయన దెయ్యం పట్టినవాడుగా అభియోగం చేశారు, ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా ఇంకా అద్భుతాలు అడిగారు, ఇక చివరికి ఆయన విధేయత చూపించిన వాళ్ళు ఆయన కుటుంబంగా కనబడుతున్నారు. ఒక అవగాహన సెక్షన్స్ అన్ని మాట్లాడుకుంటూ ఒక అవగాహనకు వస్తాం. రైట్, ఇక్కడ అప్లికేషన్స్ మాట్లాడదాం. చదివిన హోల్ చాప్టర్ లో నుంచి మీ అప్లికేషన్స్ మాట్లాడాలి, వరుసగా మాట్లాడాలి. సురేష్, నీ అప్లికేషన్స్ మాట్లాడతావా? మీకిచ్చిన బైబిల్ పోర్షన్ నుంచే కాదు, మీరు 12:38-50 ఉన్న 12 వచనాల్లో మిమ్మల్ని తాకిన ఏ విషయమైనా మీరు అప్లికేషన్గా తీసుకోవచ్చు.
అన్నా అన్న వందాలన్నా, నేను 3 అప్లికేషన్స్ తీసుకుంటున్నానన్నా ఈ పోర్షన్.
ఒకే అప్లికేషన్ తీసుకోవాలని ఏమీ లేదు, 3 కూడా తీసుకోవచ్చు, కానీ వాటిని మీరు పాటించడం మంచిది. ఎస్, తీసుకోబెడ.
అన్న, సూచిక్రియలు అద్భుతాలు వెతకడం మానేసి సత్యం మీద నిలబడాలన్నది ఒకటి తీసుకున్నా అన్న.
సూచిక్రియలు అద్భుతాలు అడగడం మానేసి సత్యం మీద నిలబడాలి అంటే నువ్వేమన్నా సూచిక్రియలు అద్భుతాలు అడుగుతా ఉన్నావు ఏంటి? ఇప్పటి నుంచి అడగడం మానేస్తాం అనుకుంటున్నావా?
అంటే అన్న, ఇప్పుడు ఓన్లీ దాన్ని బేస్ చేసుకునే
ఒక్క మాట నేర్చుకున్న సత్యాలు ఏంటి కాదు, మీ జీవితానికి ఈ డిస్కషన్ లోంచి ఏమి తీసుకొని మార్చుకుందాం అనుకుంటున్నారు, దేన్ని ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూసిన అద్భుత సత్యాలు కాదు, నేను ఇప్పుడు దాకా సూచిక్రియలు అడుగుతా ఉన్నాను దేవుణ్ణి, ఇంకొక అద్భుతం అంటున్నాను. అలా అడిగితే వ్యభిచారులైన చెడ్డ తరవం తిట్టాడు, నేను అడగను, అది అప్లికేషన్. అట్లా రండి.
అన్న, అట్లాగన్నా ఇంకొకటి, ఆ ఉపమానంలో చెప్పినట్టు ఆధ్యాత్మిక శూన్యాన్ని భర్తీ చేయడం అంటే నా హృదయంలో దేవుని వాక్యం ఖాళీగా ఉంచుకోకుండా దేవుని వాక్యంతో దేవుని సన్నిధితో నింపుకోవాలన్న అప్లికేషన్ తీసుకుంటున్నానన్న. 2వది అది
అంటే ఆల్రెడీ నీ హృదయం ఖాళీగా ఉంది, లోపల దెయ్యప్పుడే బయటకు వెళ్ళింది అనుకోవాలా?
కాదన్నా, ఇంకా పూర్తిగా అట్లా అది అనుకుందాని కాదన్నా, ఇంకా పూర్తిగా దేవునికి ఇంకా నింపుకోవాలని, ఇంకా కొంచెం అంటే ఎక్కువ టైం కేటాయిస్తున్నాను అనుకోవట్లేదు, ఇంకా ఎక్కువ టైం. ఇంకొకటి, విదే ద్వారా దేవుని కుటుంబంలో కొనసాగడం అన్న, అంటే లాస్ట్ లో వీళ్ళే నా తల్లి తండ్రి అన్న దాన్ని బట్టి ఇంకా అట్లా ఉండాలని ఆశపడుతున్నాను.
బాగుంది. తర్వాత కృపా బెనర్జీ, నీ అప్లికేషన్ మాట్లాడతావమ్మాటండి. పార్టిసిపెంట్స్ కూడా మీ అప్లికేషన్స్ మేము విన్నాం, వింటే ఏమో ఉండదు, నేను దీన్ని రాసుకుంటున్నాను. ఇక్కడ చదివిన ప్యాసేజ్లో నుంచి నేను ఆయనకు తల్లిగా ఆయనకు సహోదరులుగా ఉంటాను, లేకపోతే నేను తండ్రి చిత్తం చేస్తాను, తండ్రి చిత్తం చేయాలి, అట్లా అప్లై చేసుకుంటే బాగుంటది. అదేం కాదు, మీరు మొత్తం 38వ వచనం నుంచి అప్లికేషన్ తీసుకోవచ్చు. కృప, తీసుకోమా.
నేను దేవుడి చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తం చొప్పున చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
దేవుని చిత్తం ఎరిగి చిత్తం చొప్పున చేయాలి, అట్లాగే బాగుంది. దేవుని చిత్తం చేయాలి, అప్లికేషన్ బాగుంది. తర్వాత సువర్ణరాజు గారు, మీ అప్లికేషన్.
సార్, మనం దేవుని పట్ల విశ్వాసంతో ముందుకెళ్లాలని, ఆయన మనం నడవాలని కోరుకుంటున్నాం సార్.
అప్లికేషన్ లో మనం ఉండదు, అప్లికేషన్ లో నేను సువర్ణరాజు అనే నేను ఇది చేయాలనుకుంటున్నాను.
సువర్ణ రాజు సార్ నేను సార్ దేవుని పట్ల విశ్వాసంతో ఉండి ఆయన కార్యాలు ఆయన దాసి చాడడానికి నేను ఉంటానని విశ్వాసంతో ఉంటానని చెప్తున్నాను సార్.
విశ్వాసంతో ఉంటాను అని చెప్తున్నారు అట్లాగే. తర్వాత శ్రీను
సర్ప్రైజ్ లేదు సార్.
చెప్తున్నాను
నేను దేవుణ్ణి నమ్మడానికి అద్భుతాలే కావాలని కోరుకుంటాను కానీ ఆ స్థితిలో ఉండొద్దని కోరుకుంటున్నా సార్. కానీ దేవుడు కోరుకునేది హృదయ మార్పు సార్, హృదయం మార్చుకోవాలంటారు కదా అన్వయించుకున్నా సార్ నేను.
మళ్ళా రిపీట్ చేస్తావా నీ అప్లికేషన్ శ్రీను?
సరే చేస్తాను సార్. మనం దేవుని నమ్మడానికి అద్భుతాలే కావాలని కోరుకుంటాం కానీ అది కాదు సార్ దేవుని. కానీ దేవుడు కోరుకునేది హృదయ మార్పు, అదే హృదయం మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేశాను.
ఎక్కడుంది ఈ మనం చదివిన వాక్యాల్లో ఏ వాక్యం ఆధారం చేసుకుని అప్లికేషన్ తీసుకున్నావో మాట్లాడతావా?
పరిశీలన చెప్పినది సార్
మా పలానా వచనంలో ఇలా ఉంది హృదయం మారాలని, కాబట్టి నా హృదయాన్ని మార్చుకుంటాను అని ఏదన్నా వాక్యం యొక్క బేస్ ఏది?
38 సార్. అప్పుడు శాస్త్రజ్ఞులు కొందరు బోధకుడు సూచక క్రియ చూడగొడుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇతనను వ్యభిచారులైన చెడ్డవారు తన సూచక క్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక క్రియ వారిని అనుగ్రహింపబడదని అనుకుంటున్నారు. అయితే సూచక క్రియ కాకుండా అద్భుతాలే కాకుండా మార్పును కోరుకోవాలంట నేను ఇష్టపడుతుంటాను.
రైట్, ఆయన్ని ఏమంటాము ప్రశ్నించడం కాదు నమ్మాలి అని పెట్టుకుంటే బాగుంటది. మీరు ప్రసన్న
సార్ ప్రజలారు సార్
అయ్యారు
సార్ నా కడపడ స్థితి పాపస్థితి ఆ స్థితిని వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ దేవునిలో కొనసాగుతున్నా సార్. అటువంటి స్థితిలోనే నేను నడవాలి, వాక్యానికి దగ్గరగా ఉండి జీవించాలని అనుకుంటున్నాను సార్.
చాలా బాగుంది. కడపట్టి అంటే మీరు ముందు అనుకుంటున్నారు వెనక అనుకుంటున్నారా?
నా పాపవ జీవితాన్ని వదిలేసిన ఇక్కడ రాకముందు పాపవ జీవితం చెడు అలవాట్లు చెడు జీవితాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పుడు అది దాంట్లోకి మళ్ళా వెళ్లకుండా దేవుని వాక్యంలో అంటిపెట్టుకుని ఉండాలని అనుకుంటున్నాను సార్.
మళ్ళా ఏడు దయ్యాలు లోపల రాకుండా ఉండడానికి దేవుని వాక్యంతో అంటిపెట్టుకుని ఉండాలనుకుంటున్నాను. చాలా బాగుంది. మేరీ గ్రేస్
సర్ప్రైజ్ లాడు సార్. అంటే నా సొంత కోసం నా సొంత వాళ్ళ కోసం దేవుణ్ణి బయట పెట్టకుండా ఇక దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగాలి అనుకుంటున్నాను సార్.
సొంత వారికి అంటే దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బాగుంది. తర్వాత విజయచంద్ర
సార్ తీర్పు దినమున్నదన్న భయంతో ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నా సార్.
మళ్ళా రిపీట్ చేస్తావా?
తీర్పు దినం ఉందని చెప్పి ఆ భయంతోనే ఈ భూమి మీద ఆయన ఇష్టాన్ని కనుగొంటూ ఆ ప్రకారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నా సార్.
నా విమర్శ దినం ఉంది, అక్కడ చాలా మంది నిలబడి నేను ఏదైతే సాకులు చెప్తా ఉన్నానో ఆ సాకులన్నీ ఇది డ్రామాలు అని వాళ్ళు నిర్ధారిస్తారు కాబట్టి నేను దాని విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని మంచి అప్లికేషన్ అది. బాగుంది బాగుంది. తర్వాత రాజా రమేష్
సార్. సొంత ఇష్టాన్ని కాకుండా సార్ దేవుని చిత్తాన్ని ఆశించి నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
సొంత ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని చేయాలి. బాగుంది, అది కూడా బాగుంది. తర్వాత రూఫస్.
ఆత్మీయ జీవితాన్ని అంటే కేవలం పాపం విడిచిపెట్టడం కాదు కానీ ఆత్మతో నింపబడాలని చెప్పేసి ఒకటన్నా. రెండవది విజయాన్ని చెప్పినట్టు నాకు వచ్చిన వెలుగులతో నేను బాధ్యత వహించాలి. విమర్శ దిన ముందు అందరు నిరారోపణకు నేను బాధ్యుని కాకూడదు అన్నట్టుగా నా జీవితాన్ని మలుచుకోవడానికి నేను అప్లై
చేసుకున్నాను. విజయ్ చెప్పినట్టుగా కాదు, అలానా వాక్యం చెప్పినట్టుగా అంటే
42వ వచనంలో చెప్పమని అడిగింది కదా, నాకు ఇవ్వబడిన వెలుగుకు నేను బాధ్యత వహించాలి.
నీకు ఇవ్వబడ్డ పనికి బాధ్యత వహించాలి. ఫాస్ట్ అంటున్నా, బాగుంది బాగుంది. తర్వాత అందరూ అప్లికేషన్స్ మాట్లాడారు. చాట్ బాక్స్ లో కూడా అద్భుతమైన అప్లికేషన్స్ ఉన్నాయి, ఒకసారి చదువుతాను. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. చాట్ బాక్స్ లో మీ అప్లికేషన్ పంపించాలండి. అప్లికేషన్ చెప్పాలి, అందులో ఏమన్నారంటే పెడతాలా, చాలా తక్కువ మంది పెట్టారు. జయరాం అడ్కాన్షియల్ కమ్మం, తర్కం వదిలి దేవునికి విధేయత కలిగి చేయించాలి. బాగుంది. కళ్యాణి అమ్మ తనేమంటదంటే, దేవుని చిత్తం చేసి ఆయన కుటుంబంగా ఉండాలి అనుకుంటున్నాను. బాగుంది. ప్రదీప్, పరలోక కుటుంబ సభ్యునిగా ఉంటాను. బాగుంది. నాకు విశ్వాసులను నా ఆత్మీయ కుటుంబం, మీరు ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల శిష్యులవుతారు. వాక్యం కోట్ చేశారు. ఏమన్వయించుకోవాలనుకుంటున్నారు మీరు చెప్పారు. హృదయాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోవద్దు అని ఎప్పుడూ దేవుణ్ణి దేవుడి వాక్యంతో నింపుకోవాలని నిర్ణయించుకుంటున్నాను. స్వరూపవాడు ఎబ్బాన్. చెట్టు మంచిదని ఎంచి, ఇక్కడ చెట్టు కోసం లాస్ట్ వీక్ ఇప్పుడేందుకు వచ్చింది. సుధాకర్ పెద్దపల్లి, హృదయం దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మతో మరియు నీతితో నింపుకోవాలి. ఓకే. నాగలక్ష్మి, తండ్రి నా పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చే ఆయనకి ఇష్టంగా బతకాలి అనుకుంటున్నాను. అప్లికేషన్ చాలా తక్కువ మంది పెట్టారు. సంధ్యారాణి గారు, దేవుని చిత్తం చొప్పున చేయటం నేను ఏసయ్య సహోదరుడిగా సహోదరుకు ఉండగా నా కుటుంబ సభ్యులను నడిపించాలి. ఏసయ్య తల్లి సహోదరిగా ఉండాలనుకుంటున్నాను. రత్న సురేష్, ఎంత ఆశ్చర్యం, ఏసయ్యకి తల్లి మరియ స్థానంలో ఉండొచ్చు, ఏసయ్య తమ్ముళ్ళు చెల్లాయిల స్థానంలో ఉండొచ్చు తండ్రి చిత్తం చేసినప్పుడు. బాగున్నాయి మీ అప్లికేషన్స్, బాగున్నాయి. ఎవరైనా ఒకరు స్టడీ టీమ్ లో నుంచి అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళ కొరకు, స్టడీ చేసిన విషయాల కొరకు ప్రార్థన చేయండి. దీని మీద క్వశ్చన్స్ రెడీ చేసి బెటర్ గా డిస్కస్ చేసేటట్లుగా జిల్లాలకు ఇవ్వాలి. మనం ఈ డిస్కషన్ అంతట్లో వచ్చిన విషయాల్ని వాళ్ళు ఇంకా బాగా సింపుల్ గా డిస్కస్ చేసి అలాగే ఇవ్వాలి. క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వాలి. దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఒకరు సమయం తీసుకుని ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, యేసు ప్రభా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిన్నటి దినం ఈ దినం ప్రభా అయోగ్యులము నాయన తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని ఇంకా లోతుగా నాయన తండ్రి అర్థం చేసుకోవడానికి నాయన తండ్రి స్టడీ టీమ్ గా నాయన తండ్రి మమ్మల్ని పెట్టి ప్రభా తండ్రి ఈ డిస్కషన్స్ లో ప్రభా మేము ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా తీసుకుంటున్నాము, ఎలా లోకంలో ఉన్నటువంటి నాయన తండ్రి సహవాసం ప్రభువా తండ్రి మరి సహవాసంలో గాని లేదా సంఘంలో గాని ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాము అనే దాని కొరకు ఎంతో చక్కగా ప్రభువా మీరు మాకు ఇచ్చిన బైబిల్ స్టడీని బట్టి నిజంగా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వచనం వెంబడి వచనం ధ్యానించడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎక్కడైనా నా తండ్రి ప్రభా మరి వాక్యం అనేటటువంటి నాయన తండ్రి ఆ యొక్క కాంటెక్స్ నుంచి వేరుగా ఆలోచించుంటే ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిగా నాయన తండ్రి మరలా మీరు మాతో మాట్లాడి వాటిని మా జీవితాలకు నాయన ఆ యొక్క అర్థం చేసుకునేటటువంటి మంచి మనసాక్షి మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ దినం తండ్రి నాయన జరిగిన డిస్కషన్ అంతటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా తండ్రి తీసుకున్నటువంటి తీర్మానాలు నిజమే ప్రభా తండ్రి, అనేక మార్లు మీ దాసుడు అన్నట్టుగా తీర్మానాలు తీసుకుంటాము కానీ ఎన్నోసార్లు తప్పిపోయేటటువంటి వారంగా ఉంటాం. తండ్రి అనుదినము నాయన తండ్రి మూడు పూట్ల వాక్యం వినిపిస్తున్నారు. ప్రతిరోజు నాయన తండ్రి నీ వాక్యం వింటున్నాము. వినడం మాత్రమే కాకుండా విన్నటువంటి వాక్యము మా హృదయంలో భద్రంగా దాచుకుని ఆ ప్రకారంగా మీ చిత్తమును ఎరిగి నాయన మీరు ఆకడ లోపు ప్రభువా తండ్రి మేము అలాగ జీవించడానికి మేము తీసుకున్నటువంటి తీర్మానాలకు కట్టుబడి జీవించడానికి ప్రభా అది తీర్మానాన్ని మర్చిపోకుండా ప్రభా మరలా మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆ తీర్మానానికి తగినట్టుగా ఉండాలని నిర్ధారించుకుని ఆ ప్రకారంగా జీవించడానికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా ప్రభా విమర్శ దినం ఉంది. ప్రతి ఒక్కరూ నీ న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాల్సినటువంటి స్థితిలో మేము ఉండాలి కనుక ప్రభా భయంతో వణుకుతో మా రక్షణను మేము కాపాడుకోవడానికి అదే విధంగా తండ్రి మరి మా కుటుంబాలను కూడా ప్రభా నీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభా పరలోకపు కుటుంబంగా మార్చడానికి ప్రభా మీరు మాకిచ్చిన గొప్ప రక్షణకై మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తీసుకున్న తీర్మానాలను బలపరచండి. దేవ అదే విధంగా నడిపిస్తున్నటువంటి నిదాసుని ప్రభా ట్రైనింగ్ టీంని వచ్చినటువంటి ప్రియులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఎవరైతే ఏ తీర్మానాలు చేసుకుంటూ వచ్చినామో ఆ తీర్మానాలు కట్టుబడి జీవించే కృపను ఆ స్థిరత్వాన్ని నాయన తండ్రి ఆ యొక్క విశ్వాసాన్ని నాయన తండ్రి దృఢంగా పట్టుకుని అంతం వరకు చేపట్టడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వందనాలు.